యతముక్షరం మృగి నిరంతరం భాషతే స్వయం లిఖ్యతే కథం. యకమక్షరం మృగి నిరంతరం భాషతే స్వయం లిఖ్యతే కథం. భగవన్ని ఏదో వక్షం రాసి ఉండదు, ఒక అక్షరం ఒకటి రాసి ఉండని ఎవరు అడిగితే స్వరం అంటే నాశనమైనది, అక్షరం అంటే నాట్యం లేనిది. ఇది మీకు అర్థమైతే ఇది డౌట్స్ ని డిస్ట్రాయ్ చేస్తుంది, సందేహాలను నిర్మూలించే శ్లోకం. ఇప్పుడు సందేహాలు పుట్టాయి మనకు అర్థమైంది, అవగాహన అయితే ఇది మన హృదయంలోకి దిగితే. ఏకమక్షరం రుది నిరంతరం భాషతే స్వయం ముఖ్యతే కథం. ఉన్నది ఒకటే, అది సద్వస్తువు, అది ఒకటిగానే ఉంది. అది ఎక్కడ ఉంది? మనం ఎక్కడో వైకుంఠంలో ఉన్నానో, కైలాసంలో ఉన్నానో, ఎక్కడో ఏదో లోకంలో ఉందనో, లేకపోతే మరుగు చోట ఉందనో మరుగు చోట ఉందని అనుకుంటున్నాం. ఇక్కడ భగవాన్ చెప్పేది ఏంటంటే ఆ అక్షరం నాశనం లేని వస్తువు. నాశనం లేని వస్తువు అంటే అది ఉంటే చైతన్య వస్తువు, మిగతాదంతా జడం. లోకం జడం, మన శరీరం జడం, ఆ చైతన్యం తప్పించి ప్రతిదీ జడం. ఒక ఆత్మ తప్పించి జడం కానిదంటూ ఏది లేదు. సర్వసాధారణంగా మనం దేవాలయంలోకి వెళ్ళినప్పుడు స్వామి మీ దయ నాకు కావాలి అని అడుగుతాం. మీరందరూ అడిగే ఉంటారు చాలా సార్లు, మీరందరూ దేవాలయాలకు వెళ్ళి ఉంటారు, స్వామి మీ దయ నాకు కావాలి అని అడగమని చెబుతున్నారు కూడా అనమాట. రామకృష్ణ పరమహంస చెప్పాడు, మీరు ఎవరు రోగాలు తగ్గించే శక్తిని ఇమ్మను కానీ లోకానికి సంబంధించిన ఏదైనా శక్తిని ఇమ్మను కానీ ఎప్పుడు అమ్మని అడిగేవాడు కాదు. ఇంకా అమ్మ నీ దయ కావాలి అని అడిగేవాడు. మనం కూడా దేవాలయాలకు వెళ్ళినప్పుడు స్వామి మీ దయ నాకు కావాలి, లేకపోతే ఇంకా లోకానికి సంబంధించినవి అడుగుతాం. మీ దయ కావాలని నాకు అని అడిగినప్పుడు మన నోరు అడుగుతుందా, మన దేహం అడుగుతుందా, లేకపోతే నా మనస్సు అడుగుతుందా మీ దయ కావాలి అని నా శరీరం అడుగుతుందా దేవుడిని, లేకపోతే నా శరీరం లోపల నా మనస్సు అడుగుతుందా మీ దయ నాకు కావాలి. మీరు అడుగుతున్నా మన అందరం అడిగేవాళ్ళే, కానీ ఏది అడుగుతుంది? మన శరీరానికి అడిగే శక్తి ఉంటే శవం కూడా అడగాలి. శవం ఏ శవం అయినా వచ్చి దేవుడి దగ్గరికి వచ్చింది దయ కావాలని అడుగుతుంది. మనం అడుగుతున్నాం కదా, అడిగినప్పుడు ఎవరు అడుగుతున్నారని? నా నోరు అడుగుతుందా, లేకపోతే నోటి ద్వారా మనస్సు అడుగుతుందా, లోపల మనస్సు అడుగుతాను. వాళ్ళు జీవుడు అనండి, మనస్సు అనండి, ఇంకా ఏదో పేరు పెట్టండి, అది అడిగితే మీ స్వామిని దయ కావాలి, లేకపోతే నాకు మోక్షం కావాలి, ఏదంటే అది ఎవరో ఇష్టాన్ని బట్టి వాళ్ళు అడుగుతా ఉంటారు. అడిగేది ఏది అడుగుతండి? నా మనస్సు అడుగుతాను. ఒక విషయం మీరు జ్ఞాపకించుకుని శరీరం కూడా మనస్సు యొక్క కల్పితే. ఆ సమస్యను మనం పరిష్కారం చేసుకోవాలి. మనకి ఈ శరీరం కూడా మన మనస్సు యొక్క కల్పితే. మన మనస్సు అడుగుతాను, దేవుని ఏమి నీ దయ నాకు కావాలి. ఈ ఏ మనస్సు అయితే నీ దయ నాకు కావాలని అడుగుతాలో మన ఈశ్వరుని అడగొచ్చు. కానీ ఈశ్వరుడు అంటే ఏమిటో, దయ అంటే ఏమిటో అడిగే మనస్సు యొక్క మూలం తెలిస్తేనే కానీ అది దయ అన్నా తెలియదు, ఈశ్వరుడు అన్నా తెలియదు. అది దేవుడు ఎక్కడో కైలాసంలో ఉన్నాడని, వైకుంఠంలో ఉన్నాడని అడుగుతున్నాం. శివభక్తులు శివలోకం అవచ్చు, వైష్ణవులు ఏదో ఒక వైకుంఠం అవచ్చు, ఇలా క్రైస్తవులు మరొక పరలోకం అనవచ్చు, ఎవరు సిద్ధాంతం ప్రకారం అడగొచ్చు. కానీ అడిగే మనస్సు యొక్క మూలం తెలిస్తేనే కానీ ఈశ్వర స్వరూపం తెలియదు, ఆత్మస్వరూపం తెలియదు, దయ అంటే ఏమిటో కూడా తెలియదు. అంటే ఈ వస్తువు ఎక్కడో మనకి దూరంగా ఉందనే భావనలో మనం ఉంటున్నాం. ఇంకా దానికి కారణం ఏంటంటే ద్వైత బుద్ధి కారణం. ఈశ్వరుడు ఎక్కడో ఉన్నాడని, మనం ఎక్కడో ఉన్నామని ఇలా దూరాన్ని పెంచుకున్నాం. ఇక భగవాన్ చెప్పేది ఏమిటంటే ఏకమక్షరం నాశనం లేని వస్తువు ఒకటిగానే ఉంది, అది అంతటా ఉంది. అంతటా ఎలా ఉంది? మొద్దిగా లేదు, అంతటా తెలుసుకుంటాడు. అంతటా ఉందంటే బుద్ధిగా ఉందనుకోకండి, అంతటా ఉంది, అంతటా ఉన్నది అని తెలుస్తాడు. దానికి నాశనం లేదు, అది క్షరం కాదు. ప్రతిదీ నశించేదే అది తప్పించి, ఆ సద్వస్తువు తప్పించి ప్రతిదీ నశించేదే. ఆ సద్వస్తువును తెలుసుకోకుండా మోక్షాన్ని పొందినవాడు అంటే ఒక సృష్టిలో లేడు. దీన్ని గ్రహించండి, మన హృదయంలో ప్రకాశిస్తున్నటువంటి సద్వస్తువును మనం తెలుసుకోలేనప్పుడు మోక్షాన్ని ఎవరు పొందలేదు. మోక్షాన్ని ఎంతకాలం అయితే ఎవరు పొందలేరో వారి శాంతిని పొందలేరు. అది ఇప్పుడే ఇక్కడే సాక్షాత్తుగా ప్రతి వాడి హృదయంలో కూడా ప్రకాశిస్తుంది. ఏకమక్షరం హృది నిరంతరం, హృదయంలో నిరంతరము, ఒక శకను కూడా విరామం లేకుండా అనుభూతినగా నిరంతరము ఆల్వేజ్ ఆ సద్వస్తువు మన హృదయంలో ప్రకాశిస్తున్నది. హృదయంలో వస్తువు ఉండి మాకు తెలియటం లేదేంటి అనుకుంటారు. మన కళ్ళకు కనిపించాలి ప్రతిదీ. భూమికి ఆకర్షణ శక్తి ఉందని చెబుతున్నారు మనకి. భూమి ఆకర్షణ శక్తి ఎవరికైనా కళ్ళకు కనిపిస్తాము? అదే మన కళ్ళకు కనిపించడం లేదు కాబట్టి లేదంటాం. మన హృదయంలో ఆ సద్వస్తువు, సత్య వస్తువు, ఆ నిత్య వస్తువు సాక్షాత్తుగా ప్రకాశిస్తాం. భాషతే స్వయం, అది స్వయంగా ప్రకాశిస్తున్నది.
అంటే మనకు ఏదైనా ఒక వస్తువును చూడాలంటే పగల సూర్యుడి సహాయం ఉండాలి, రాత్రి దీపం సహాయం ఉండాలి. దీపం సహాయం లేకుండా, సూర్యుడి యొక్క సహాయం లేకుండా మనం వస్తువును చూడలేము. ఇది భాషతే స్వయం, దానికి ఎక్స్టర్నల్ హెల్ప్ లేకుండా, ఇంకో సహాయంతో నిమిత్తం లేకుండా తనంతర తానుగా ప్రకాశిస్తాడు. విన్నది ఒకటే వస్తువు, అది అక్షర స్వరూపం. నిత్యతే కదా, నేను రాసమంటున్నాను. ఎలా రాయగలను? ఎలా రాసే వస్తువు అది? నోరుతో చెప్పే వస్తువా లేదా రాసే వస్తువు? ఏమంటే ఉన్నది ఒకటే వస్తువు అంటున్నారు కదా. నందీశ్వరుడు ఈశ్వరుని అడిగాక, నందీశ్వరుడు అంటే మనకు ఈశ్వరుడి పట్ల నందికి ఏ రకమైనటువంటి భక్తి ప్రేమ ఉంటే, మనకు ఎలా ఉంటే మనకు జ్ఞానం వచ్చేస్తుంది. నంది నంది అంటే ఎద్దుని మనం అనుకోవటం జనరల్ గా, ఎద్దు ఈశ్వరుడు వాహనం, ఎద్దని ఎద్దులు అంటారు మనమే జీవుడు అనమాట. జీవభావం ఉన్నవాడు, దేహాత్మ భావం ఉన్నవాడు ప్రతివాడు ఎద్దే, జీవుడే. ఈ దేహానికే పరిమితమైన వాడు ప్రతి వాడు కూడా ఎద్దే. వాడు ఏం చేస్తున్నాడు? శివస్వరూపం పొందడం కోసం, ఆత్మస్వరూపం పొందడం కోసం ఈ నంది అనే జీవుడు నిరంతరము 24 గంటలు ఈశ్వరుడు చూస్తున్నాడు. మీరు శివాలయంలోకి వెళ్ళగానే మీకు ముందు కనిపించింది నంది. ముందు మనం నందిని చూసి మరి ఈశ్వరుడి దగ్గరికి వెళ్ళాలి. ఆ నంది యొక్క ఏకాగ్రత, దాని దృష్టి ఈశ్వరుడి పట్ల దానికి ఏకాగ్రత మనం చూసి నేర్చుకోవాల్సింది. అదేవిధంగా నందికున్న దృష్టి, ఈశ్వరుడి పట్ల నందికున్న దృష్టి మనకు కూడా ఉంటే మనకు జ్ఞానం కలుగుతుంది. పరమేశ్వర తత్వమే అంతా వ్యాపించి ఉంది, ఉన్నదంతా మీరే అని ఎవరు చెబుతున్నారు? నంది ఈశ్వరుడు, ఈశ్వరుడితో చెబుతున్నారు. ఇప్పుడు మనం చెప్పుకునే మాటలే వాళ్ళు చెప్పుకుంటున్నారు. నందీశ్వరుడు ఈశ్వరుడితో ఉన్నదంతా మీరే, అంతగా మీరే వ్యాపించున్నారు. అంతా ఉంటే ఉన్నది సంతోషం, ఉన్నది ఒకటి అని చెబుతున్నారు. ఈశ్వరుడు కృష్ణ ఎలా ఉన్నది ఒకటి, అంతా నేనే ఉంటున్నావు, అంతా నేనే ఉన్నానంటున్నారు. నువ్వు ఎక్కడ ఉండాలి? అంతా మీరే ఉన్నారు, అంతా మీరే ఉన్నారని నువ్వు చెబుతున్నావు. మీరు అంతా నేనే ఉన్నాను నువ్వు చెప్పేటప్పుడు నువ్వు ఎక్కడున్నావు? నేనే ఉన్నాను మీ లోపల ఉన్నాను. వాడు ధ్యానం చేస్తాను, వాడికి మాత్రం ధ్యానం లేకుండా ఉంటుంది. అంతలో ఉన్నది మీరే, కానీ నేను కూడా ఉన్నాను. ఎక్కడున్నాను? మీలోనే ఉన్నా. నేను వేరుగా లేని మీకంటే, మీ లోపలే ఉన్నాను. కానీ మీకు ఉన్నది ఒకటి మీరే. ఈ భావన రావాలి మనకి, వేరు భావన పనికిరాదు. ఈ ఏకత్వ భావన రావాలి. ఏకమక్షరం చురిగి నిరంతరం భాషతే స్వయం నిత్యతే కథం. చిత్తప్రజ్ఞ లక్షణాల్లో కొంత స్టడీ చేసుకున్నాం. ఈ రోజున గీత, భగవద్గీత, రాగద్వేష విదిక్తైస్తు విషయ ఇంద్రియశ్చరణ్ ఆత్మవశ్యై హృదయ ఆత్మ ప్రసాద అధిగచ్చతి. చిత్తప్రజ్ఞ లక్షణాలు, ఈ చిత్తప్రజ్ఞ లక్షణాలు కూడా అనుదీనము పారాయణము చేయవలసింది. భగవంతుడు వాసుదేవ స్వామి అర్జునుడితో రాగద్వేషాల నుంచి విడుదల పొందు అంటున్నారు. ఎందుచేత విడుదల పొందాలి? నా మనస్సు నేను స్వాధీనం చేసుకోవాలనుకుంటే, నా ఇంద్రియాలు నేను స్వాధీనం చేసుకోవాలనుకుంటుంటే, అందరికీ కాదు ఇది చెబుతాండి, అనుకునేవాడికి. ఎవడైతే తన ఇంద్రియాలను స్వాధీనం చేసుకోవాలనుకుంటున్నాడో, ఎవడైతే తన మనస్సును స్వాధీనం చేసుకోవాలనుకుంటున్నాడో వాడికి ఏం చెబుతున్నాడు భగవంతుడు? రాగద్వేషాల నుంచి విడుదల పొందు అంటున్నారు. గౌతమ బుద్ధుడు మాట చెప్పాడు, ప్రపంచంలో ఎక్కడ చూసినా రాగద్వేషాలు తప్పించి ఏమున్నా ఈ లోకంలో? రాగం అంటే ఇష్టం, ద్వేషం అంటే హైయెస్ట్, రాగం అంటే ప్రీతి ఆసక్తి, ద్వేషం అంటే ఏగజీవం. ఈ రాగద్వేషాలు ఉన్నంత కాలం మన మానసిక శక్తులన్నీ అనవసరంగా ఖర్చు అవుతూ ఉంటాయి. ఎంతకాలమైతే మన మనస్సు రాగద్వేషాలు ఆవరించి ఉన్నాయో, అంతకాలం పరమేశ్వరుడు వైపుకి, ఆత్మ వైపుకి మనస్సు ప్రయాణం చేయదు. మన బ్రేకప్ ఎలా ఉందంటే ఎక్కువ విషయ దృష్టి, మనకు ఆత్మ దృష్టి లేదు. రాగద్వేషాల నుంచి విముక్తి పొందు అంటున్నారు, అంటే బయటికి రాని. ఉన్నది ఒకటే వస్తువు అని చెబుతున్నారు కదా శాస్త్రాల్లో, మరి రాగద్వేషాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఇదే భగవంతుడి యొక్క లీల. ఈ లీలలోంచి, ఈ మాయలోంచి బయటపడినవాడు, ఈ ప్రకృతిలోంచి బయటకు వచ్చినవాడు జ్ఞానం ఉంటాడు. భగవంతుడి యొక్క లీలలోంచి తప్పుకున్నవాడు, భగవంతుడి యొక్క వలలోంచి బయటపడ్డవాడు భగవంతుడి యొక్క స్వరూపం పొందుతాడు. భగవంతుని స్వరూపం పొందుతుంటే ఆత్మను పొందుతాడు, వాడు ఒక్కడే శాంతిని పొందగలడు. ఒకడవు నిన్ను మాయమనరించి వచ్చినవాడు ఎవరు? ఇది నీ జాలము అని మార్చాడు. ఉన్నది నువ్వు ఒక్కడవే, నిన్నంటే ఈశ్వరుని. నిన్ను మాయం చేసి రాగద్వేషాలు, ఈ కామక్రోధాలు, ఈ జంటలని, ఈ దొంగలని ఎక్కడి నుంచి వస్తున్నాయి? నిన్ను మాయం చేసి శక్తి వీటికుందా? కాదు కాదు, ఇదంతా నీ జాలము. నిన్ను మాయ చేసి వస్తే ఈ నీకంటే అధికమే కాదు, ఇదంతా నీ జాలము. అంటే ఇదంతా నీ మాయ. ఈ మాయలోంచి తప్పుకున్న వాడికి నువ్వు తెలుస్తావు, అంటే నీ స్వరూపం తెలుస్తుంది. ఏది మాయ? ఈ రాగద్వేషాలే మాయ. మాయ అంటే ఎక్కడో బయట ఉందని అనుకుంటాం మనం. మాయ 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 అంటే ఏం లేదు, మన మనస్సే మాయ. మనస్సును స్వాధీనం చేసుకోవడం కోసం ఈ మీరిని కృష్ణుని తీసుకోవడం అవసరం. ఇప్పుడు మనం అనుకునే నేను దేహానికి పరిమితమైన నేను, ఇప్పుడు మనం అనుకునే నేనే కనుక నిజమైతే దుఃఖం ఎందుకు వస్తాయి మనకి? ఈ నేనెవరో మనకి తెలియదు, కానీ ఈ నేనుని గురించి మనం ఉపయోగిస్తున్నాం. ఈ నేను యొక్క సోర్స్ తెలిసే వరకు ఏ మనిషిని దుఃఖం వెంటాడుతుంది, జన్మలు వెంటాడుతాయి, వాడు ఎన్నడూ ప్రకృతి విడిచిపెట్టదు. ప్రతి జన్మలో కూడా వాడిని సాకల వాడు తన బట్టలు నేల రాత్రి వేసి ఎలా కొడుతూ ఉంటాడు, ఈ జీవుని ప్రతి జన్మలో అలా కొడుతూ ఉంటాడు ఈశ్వరుడు. ఈ నేను యొక్క మూలం తెలిసే వరకు అంటే వాడు ఎవరూ రక్షించలేడు, ఎవరూ సహాయం చేయలేదు. ఈ నేను యొక్క మూలం తెలిసే వరకు దుఃఖం వెంటాడుతూనే ఉంటుంది. ఏ లోకానికి మీరు వెళ్ళండి, దుఃఖం తరువుకు వస్తుంది. ఏ లోకానికి మీరు వెళ్ళినా సరే, అది స్త్రీ జన్మ, పురుష జన్మ, లేదా పశు జన్మ, ఏ జన్మ అన్నది ప్రధానం కాదు. ఈ నేననే సమస్య పరిష్కారం అయ్యే వరకు, నేను యొక్క మూలం, ఈ నేను యొక్క సోర్స్ మనకు తెలిసే వరకు ఈ శరీరాలను మోయవలసిందే, శవాలను మోయవలసిందే, ఇలా జన్మిస్తూ మరణిస్తూ శోభ పడవలసిందే. దీనికి పరిష్కార మార్గం లేదు. చాలా మంది అంటుంటారు మీరు దేవుని చూచామని. దేవుణ్ణి చూస్తే మీకు జన్మ రాయచ్చు కాదు, దేవుణ్ణి చూచేవాడిని చూడాలి. దేవుణ్ణి చూడటం కూడా ఒక దృశ్యమే, అది కాదు మోక్షం యొక్క స్థితి, అభయం యొక్క స్థితి అది కాదు. దేవుణ్ణి ఎవడైతే చూస్తున్నాడో ఆ చూచేవాడి యొక్క మూలాన్ని చూడాలి, అప్పుడు మీరు నిర్వాణం పొంది. దేవుడు ఉన్నాడని ఎవరిని అడిగారు కొన్ని బుద్ధుల్ని, అంటే ఉన్నాడని చెప్పేవాడు కాదు, లేడని చెప్పేవాడు కాదు, మౌనంగా ఉండేవాడు. ఒక చిన్న పాయింట్ ఉంది, చాలా మంది గౌతమ బుద్ధుని అపార్థం చేసుకుంటున్నారు. ఆయన కూడా జ్ఞానే, నీకు దుఃఖం వస్తుంది ముందు ఏ కారణం వల్ల అయితే నీకు దుఃఖం వస్తుందో దుఃఖాన్ని పోగొట్టుకోను, ఆ కారణాన్ని నువ్వు తీసేసుకో. దుఃఖం లేని స్థితి నీకు వచ్చాక అవి ఉన్నదేదో నీకు కనిపిస్తుంది, దాని గురించి ఇక్కడ చర్చ ఎందుకు అసలు? నీకు తెలుస్తుంది కదా, నీవు అనుభవంలో తెచ్చుకోవాల్సిన వస్తువు గురించి ఊహించి దాని గురించి మెటాఫిజిక్స్ పెంచుకోవాల్సిన అవసరం ఏముంది? ఆయన సోషల్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చాడు. నీకు అసలు మీరు దేవుని ఎందుకు కోరుకున్నారు ఇక్కడ? ప్రతివాడు మాకు దేవుడు కావాలి, దేవుని తెలుసుకోవాలని కోరుతున్నారు కదా. దేవుడు లేడని చెప్పే వాళ్ళు కూడా రహస్యంగా దేవుడికి పూజలు చేస్తారు, వాళ్ళ కూడా కోరికలు ఉంటాయి కదా. దేవుడు లేడన్న వాళ్ళందరూ జ్ఞానులా? వాళ్ళ కూడా ఏ పనులు ఉంటాయి, వాళ్ళు కూడా ఏ కోరికలు ఉంటాయి, అవి నెరవేర్చడం కోసం వాళ్ళు కూడా భగవంతుని వాళ్ళు తెలుసో తెలియక వాళ్ళు స్మరించుకుంటూ ఉంటారు. ఇక ఏమిటి కారణం? మానవుడు దుఃఖాన్ని కనుక పోగొట్టుకుంటే, దుఃఖం లేని స్థితికి కనుక జరిగితే అక్కడ దేవుడు, ఆత్మ, లేకపోతే స్వర్గరాజ్యమో, నిర్వాణమో, ఏదో మీకు శాంతి తెలుస్తుంది. మీ అనుభవం ద్వారా తెలుసుకోవాల్సిన వస్తువు గురించి మీ మనస్సు ఊహించినా ఇప్పుడు మీకు తెలియదు. అంచేత ఉండని లేదని సమస్య అటు విడిచిపెట్టండి. మీరు దుఃఖం లేని స్థితిని పొందండి. దుఃఖం లేని స్థితిని కనుక పొందితే మీకు ఆ వస్తువు మీకు లభ్యమవుతుంది. అది అనుభవైక వేద్యం, అనుభవం ద్వారా తెలుసుకోవాల్సింది, అది మాటల ద్వారా కాదు. మీకు అందీదాన్ని మీరు పట్టుకోండి. ముందు నాకు దుఃఖం వస్తుంది, ఈ దుఃఖం ఏ కారణం వల్ల వస్తుంది, మీరు ఆ కారణాలను తెలియించుకోవడం కోసం ప్రయత్నం చేయండి, ఆ వస్తువు మీకు లభ్యమవుతుందని గౌతమ బుద్ధుడు చెప్పాడు. మన వాళ్ళు చెప్పింది, ఆయన చెప్పింది ఒకటి, నిన్న నిర్వాణము అని చెప్పాడు ఆయన. మనం మోక్షం మోక్షం అంటాం, ఆయన ఏమన్నాడండి? నిర్వాణము అన్నాడు, అంటే పరమశాంతి అని. పరమశాంతే మోక్షం, పరమశాంతే స్వర్గరాజ్యం. కానీ మనం ఆ పరమశాంతిలో ఉన్నావా? మనం నాకు నేను శాంతిగా ఉన్నాను, నేను దుఃఖం లేని స్థితిని పొందానని చెప్పేవారు ఎవరైనా ఉన్నారు ఇక్కడ? ఎందుచేతంటే హృదయంలో ఉన్న సద్వస్తువుని తెలుసుకునే వరకు దుఃఖం విడిచిపెట్టదు. అదే శాంతికి మరొక పేరే ఆ సద్వస్తువు ఆత్మ. మీకు ఎవరికైనా విరోధులు ఉన్నారనుకోండి, అనుకోండి ఆ విరోధులకు ఏదైనా అపకారం జరిగింది అనుకోండి, అపకారం జరిగితే మీకేం వస్తుంది? సంతోషం వస్తుంది. దానికి కారణం ఏంటి? మీకు సంతోషం ఎక్కడి నుంచి వస్తుంది అంటే, మీ విరోధికి ఎప్పుడైతే అపకారం జరిగిందో మీ మనస్సు ఏమవుతుంది? అంతర్ముఖం అవుతుంది. మీ విరోధికి అపకారం జరిగినప్పుడు ఆ అపకారం వార్త మీరు వినగానే మీ మనస్సు అంతర్ముఖం అయ్యి లోపల మీ హృదయంలో ఉన్న సంతోషాన్ని పొందుతుంది. సంతోషం కానీ సుఖం కానీ శాంతి కానీ బయట ప్రపంచంలో ఎక్కడా లేదు, అది మన హృదయంలోని ఆత్మరూపంలో ఉంది. కొంతమంది అంతా ఉంటారు నా దగ్గర, లేని మేము చాలా అదృష్టవంతులండి, మాకు రోజులు బాగా అయిపోతాయి, నేను మనసులో అనుకుంటాను ఈ చక్రం ఇక్కడ ఎంతసేపు ఉంటుందని. లేదా బండి చక్రం మనం తినంగా వచ్చింది అనుకోండి, బాగుంది బాగుంది అనుకుంటుంది, మనం తినగా ఎంతసేపు ఉంటుందని ఒక సెకండ్గా చక్రం తిరిగిపోతుంది వెళ్ళిపోతుంది. నా ఊరు పని చాలా బాగుందని కోర్టులు సంపాదించాడని అడిగి మంది 2 సంవత్సరాల కింద ఒకసారి ఎవరో చెప్పారండి, మళ్ళీ నేను మన అరుణాచల తిరిగి వచ్చాక 4 రోజుల కింద చూడటానికి వచ్చారండి. వాడే కాదని అన్నగారిని కూడా అప్పుల్లో పెట్టేశాడండి. అయితే మీలో ఎంతో మంది ధనవంతులు ఉండొచ్చు, మీలో ఎంతో మంది పండితులు ఉండొచ్చు, మీలో ఎంతో మందికి అధికారాలు ఉండొచ్చు, ఎవరైనా మనస్సును ఒక అవులు లోతుకి పంపగలరా? మీ చదువులు కానీ డబ్బులు కానీ మీకున్న గౌరవాలు కానీ మీ మనస్సు అంతర్ముఖం అవడానికి ఏమైనా సహాయం చేస్తుంది? మీకున్న బంధువులు కానీ స్నేహితులు కానీ ఎవరైనా మీ మనస్సును అంతర్ముఖం చేయడానికి సహాయం చేయగలరా? మీరు ఆలోచించండి. భగవాన్ చెప్పాడు, ఈ ఆత్మ వస్తువును దర్శించడం తప్పించి లోకంలోనూ చేయవలసిన కర్తవ్యం లేదు. భూమి మీదకి వచ్చిన పని పూర్తయినట్టు ఆత్మను కనుక దర్శనం చేస్తే, కానీ కృష్ణుడు ఇంకా జాలి వహించి ఇంకా మన మీద ప్రేమ వహించి, ఇంకా మన మీద దయ చూపించి, నీ జీవితం పొడుగునా కష్టపడి, జీవితం పొడుగునా శ్రమపడి, కనీసం ప్రయాణ టైములు, ప్రయాణ కాలములు, చివరి శకనలు, చివరి శ్వాసలు, నీ బ్రహ్మస్వరూపాన్ని చివరి గడియలో బ్రహ్మస్వరూపాన్ని దర్శించేప్పటికీ నువ్వు బ్రహ్మావలోకనం పొందుతావు, బ్రహ్మను పొందుతావు, బ్రహ్మ అవుతావు, నీ జన్మచక్రం నుంచి బయటకు వస్తావు. కనీసం జీవితం పొడుగున వేదన పడి, నీ జీవితం పొడుగున స్ట్రగుల్ పడి, నీ చివరి శ్వాస ముందు ఆ చివరి శ్వాస విడిచిపెట్టేటప్పుడైనా నీ హృదయంలో ప్రకాశిస్తున్న నన్ను, నీ హృదయంలో ప్రకాశిస్తున్న పరబ్రహ్మ వస్తువుని ఆ లాస్ట్ మినిట్ లో ఆ చివరి గడియలో నీ దేహం ఇక్కడ రాలిపోయే టైంలో నువ్వు అప్పుడు దర్శిస్తే అప్పుడే నువ్వు చివరి స్థితిని అందలను అందుకుంటావు అంటాడు భగవంతుడు వాసుదేవస్వామి. ఇప్పుడే తెలుసుకో, ఇక్కడే తెలుసుకో, వాయుదారు యుద్ధం రంగస్వామి చెబుతాంటే ఇప్పుడే కాకపోవచ్చు, ఇక్కడే కాకపోవచ్చు, నీ జీవితం పొడిగినా ప్రయత్నం చేసి నీ జీవిత చివరి భాగములు, నీ జీవిత అంతిమ భాగములు, ప్రాణ ప్రయాణ టైములు కనీస శకలైన నీకు ఆత్మ స్ఫురిస్తే, ఆ బ్రహ్మస్వరూపం స్ఫురిస్తే నువ్వు అప్పుడే నువ్వు మాయను గెలుస్తావు, ఈ ప్రకృతి నుంచి బయటపడతావు, నువ్వు ఉన్నతమైన స్థితి, మహోన్నతమైన స్థితిని పొందుతావు అని భగవంతుడు వాసుదేవ స్వామి మరీ మరీ చెబుతున్నాడు. లాస్ట్ మినిట్ లో రెండు పొందమంటున్నాడు. ఏది పొందిన తర్వాత తిరిగి రావాల్సిన పని లేదు, ఏది పొందిన తర్వాత దానికి మించిన వస్తువు అంటూ ఏది లేదు. సూర్యుడి చీకటిని ఏ విధంగా అయితే చూడలేడో, దేన్ని పొందిన తర్వాత దుఃఖం నీ స్పర్శకు రాదు, నీ ఆవరణలోకి రాదు. ఏ వస్తువుని తెలుసుకున్న తర్వాత మళ్ళీ మన శవాలను మొయ్యవలసినటువంటి పని లేదు. ఆ వస్తువుని జీవితం అంతా కష్టపడి, నీ తంకాలు మీరు పడి, నీ పద్ధతుల్లో, నీ వాతావరణంలో, నీ బ్రాతప్ ఎలా ఉందో, నీ పరిసరాల్లో ఈ వస్తువుని తెలుసుకోవడం కోసం వేదన పడి, మీరు ఈ రోజైనా తెలుసుకోలేకపోవచ్చు, రేపు తెలుసుకోలేకపోవచ్చు, ఈనాటికి తెలుసుకోలేకపోవచ్చు, ముందు నాటికి తెలుసుకోలేకపోవచ్చు, కనీసం అట్లీస్ట్ ప్రాణం, ఈ శరీరాన్ని విడిచిపెట్టి ప్రాణం బయటకు పోతున్న టైంలో, ఆ టైంలో నువ్వు తెలుసుకుంటే నీ ప్రాణం బయటికి వెళ్ళదు అర్జున, బ్రహ్మలో అణిగిపోతుంది అంటాడు భగవంతుడు వాసుదేవ. మన ప్రాణం ప్రయాణం చేస్తుంది, జ్ఞాని యొక్క ప్రాణం బ్రహ్మలో అణిగిపోతుంది. బ్రహ్మను తెలుసుకున్నాడు, బ్రహ్మ స్వరూపాన్ని పొందుతాడు వాడు బ్రహ్మజ్ఞ. ఎంత స్వీట్ గా చెబుతున్నాడు చూడండి, అర్జున నువ్వు నాకు నమస్కారం పెడితే పొందుతావు, ఇలా అడ్డంగా బుట్లు పెడితే పొందుతావు, ఇలా నిలువుగా బుట్లు పెడితే పొందుతావు, లేదా హిందూ మతంలో ఉంటే పొందుతావు, లేదా క్రైస్తవ మతంలో ఉంటే పొందుతావు, ఈ బ్రహ్మ స్వరూపాన్ని చెప్పడం లేదు. జస్ట్ బ్యాలెన్స్డ్ గా చెబుతున్నాడు, చాలా ఇంపార్షియల్ గా చెబుతున్నాడు. అది యూనివర్సల్ స్క్రిప్చర్. ఇది ఒక మతాన్నో ఒక కులాన్నో దృష్టిలో పెట్టుకు చెప్పే మాటలు కాదు, ఈ భగవంతుడు చెప్పే మాటలు. ఈ పరబ్రహ్మ స్వరూపాన్ని నా భక్తుడు పొందుతాడు లేకపోతే శివభక్తుడు పొందడని చెప్పడం లేదు. ఎవరైతే కామరహితుడు, ఎవడైతే రాగద్వేష రహితుడు, వాడే బ్రహ్మలో మునిగిస్తాడు. మీరు కృష్ణ భక్తులా, రామభక్తులా, శివభక్తులా, మీరు క్రైస్తవులా, మీరు స్త్రీలా, మీరు పురుషులా, లేకపోతే బిడ్డలా, ముసలవాళ్ళా అని ఏం అడగటం లేదు. ఎవడైతే రాగద్వేష రహితుడు, ఎవడైతే కామరహితుడు, వాడు పరబ్రహ్మ స్వరూపాన్ని పొందుతాడు. ఎక్కడైనా పక్షపాతం చూపిస్తున్నాడా వాడు దేవుడు అంటే? నిరంతరము ఈ భక్తి గొడవలు అంటే మరి సంసారం ఎలా నడుస్తుంది, ప్రపంచం ఎలా నడుస్తుంది, ఇదంతా ఎలా నడుస్తుందని కొంతమంది అడుగుతుంటారు. ఇక్కడ భగవంతుడు ఇదే చెబుతున్నాడు, మీ ఇంద్రియాలను స్వాధీనం చేసుకుని, మీ మనస్సును స్వాధీనం చేసుకుని, మీ దేహయాత్రకి సరిపడి విషయాల్లో మెదులుతూ ఏ ఇంద్రియాలతోటి గ్రహించాలి, స్వాధీనమైన ఇంద్రియాలతోటి, స్వాధీనమైన మనస్సుతోటి నీ విషయాలను గ్రహిస్తున్నప్పటికీ ఆ విషయాలు నిన్ను ఏమి చెయ్యు, నిన్నేమి బాధ పెట్టవు, నువ్వు ప్రపంచ వాసనలో పుట్టవు. అప్పుడు ప్రపంచ వాసనలో పుట్టవు సరిగదా, అప్పుడు ఏమొస్తుంది నీకు? ప్రసాదం అదిగచ్చింది, శాంతిని పొందుతావు. మనం పని చేస్తుంటాం, పని చేస్తుంటాం, కానీ ఆ పనికి సంబంధించి మనకందరికీ దుఃఖం రావడానికి కారణం ఏంటంటే, పని చేస్తాం, ఆ పని చేసేటప్పుడు మనకు పని అందే దృష్టి ఉంటే దుఃఖం రాదు, పని చేస్తూ ఫలితం గురించి ఆలోచిస్తూ ఉంటాం, అంటే ఫలితం మీద ఆసక్తి పెట్టుకుంటాం, వెంటనే దుఃఖం కలుగుకుంటూ వస్తున్నాం, దుఃఖం రావడానికి కారణం అది. పంచేంద్రియ కళలు నదిలోన దూరుచో నదిని నీవుండవో అరుణాక్షం. ఈ పంచేంద్రియ కళలు ఎప్పుడైతే నీ మనసులో కాపురం పెట్టుకున్నాయో, ఆ మనిషికి విషయ చింతన లోక చింతనే కానీ భగవంతుడి చింతన పట్టదు, అక్కడ నువ్వు ఉండవయ్యా అంటున్నాడు ఈశ్వరుడితో బ్రహ్మేశ్వరుడు. ఈ మధ్య అరుణాచలంలోనే ఒక నన్ను అడిగారు, అరుణాచలంలోనే అడిగారు. ఏమని అడిగారు అంటే, కానీ శంకరాచార్యులు వారి జ్ఞాని కదా, రమణస్వామి జ్ఞాని కదా, మరి శంకరాచార్యులు వారి జ్ఞాని అయితే ఈ లక్ష్మీదేవి మీద, కృష్ణుడి మీద, రాముడి మీద అష్టోత్తరాల గురించి రాసినట్టు, రమణస్వామి జ్ఞాని అయితే ఈ అక్షరమణిమాల ఇవన్నీ ఈ కొండను పొగుడుతూ ఈ కొండ ఇటువంటిది అటువంటిదని ఈ అక్షరమణిమాల ఇంటికి రాసినట్టారు. జీవులు పరిణామ దశలో ఉంటారు, కానీ పరిణామాలు జీవుడు యొక్క పరిణామంలో అందరూ అద్వైత స్థితిని ఒక్కసారి అందుకోలేరు, ఆత్మస్థితిని అందరూ ఒక్కసారి అందుకోలేరు. స్తోత్రాలు రమణస్వామికి అక్కర్లేదు, శంకరాచార్య వారికి అక్కర్లేదు స్తోత్రాలు, లోక కళ్యాణం కోసం వాళ్ళు రాశారు. కానీ ఆయనకైనా అమ్మంటా, మిగతా వాళ్ళకి అమ్మలేరా? ఆయన అమ్మకే మోక్ష ఇచ్చాడు, మిగతా వాళ్ళు అందరూ అమ్మల మాట ఏంటండి? ఇవన్నీ అరుణాచల్లో వచ్చినాయి ప్రశ్నలు అనుకున్నాను నేను. ఆ డిస్కషన్ అయిన తర్వాత జడ్జిమెంట్ ఇచ్చేసాడు కదా, వీక్నెస్ అన్నాడు, బలస్వామి కదా బలహీనత అన్నాడు. అంటే ఏమిటి ఇక్కడ స్ట్రగుల్? ఇక్కడ ఆ తల్లికి ఎంత ట్రైనింగ్ ఇచ్చాడు, ఆవిడ జీవితం పొడిగిన వాళ్ళ హృదయంలోని దుఃఖాన్ని ఎంత పిండేశాడు, ఆవిడ ఎంత శరణాగతి పొంది అక్కడికి వచ్చిందో, వీడు నా అబ్బాయి అనే భ్రాంతిని ఎలా పోగొట్టాడు, ఈ స్ట్రగుల్, ఈ చరిత్ర అంతా ఏమి తెలుసుకోకుండా ఊరికే మోక్షం చేశాడంటే ఎలా కూరుతుంది? ఎవరికైనా చేస్తాడు అక్కడ శరణాగతి కనుక మనకు ఉంటే, ఆ సరెండర్ కనుక ఉంటే. ఎవడైతే చిత్త నైర్మల్యం పొందాడో వాడు అదృష్టం ఉంటుంది. రాధాకృష్ణ పండితుడు మై సెర్చ్ ఫర్ ట్రూత్ లో మాట చెప్పాడు, నేను చాలా ఉన్నత పదవులు చేశానని, ఎంతో చదువుకున్నానని, చాలా యూనివర్సిటీస్ నాకు డిగ్రీని ఇచ్చినాయని నన్ను అదృష్టవంతులు అనుకుంటున్నారు. కాదు, నాకు అనుకూలమైన భార్య దొరికింది, నాకు ప్రశాంతమైన మనస్సు లభించింది, అంతర్ని అదృష్టవంతులు అని చెప్పాడు. మీకే కనుక మిగతైన సుఖం దొరికితే, భగవద్గీతలో భగవంతుడు చెప్పేటువంటి శాంతి, ఆ సుఖం, ఆ పరమ ప్రశాంతి, ఆ విశ్రాంతి కనుక మీ హృదయంలో కనుక నిజంగా మీకే మీ చేతికి మీకు దొరికితే, మీరు ప్రార్థించే దేవుడు వచ్చి మీ ఎదురుగుండా నిలబడ్డా మీరు కళ్ళెత్తి చూడరండి, అదే శాంతి. మీ హృదయంలో ఉన్న శాంతి మీకు ఆవిష్కరింపబడ్డప్పుడు, మీ హృదయంలో ఉన్న శాంతి మీకు తెలుసున్నప్పుడు, మీ హృదయంలో ఉన్నటువంటి ఆనంద సాగరంలో, ఆ శాంతి సాగరంలో మీ మనస్సు ఎల్లు ఒక్కసారి విరిగినప్పుడు, మీరు ప్రార్థించే దేవుడు వచ్చి మీ ఎదురుగుండా నిలబడ్డప్పటికీ మీరు కళ్ళు పైకెత్తి మీకు చూడాలని కూడా అనిపించదండి, అది ఆ శాంతి, అది మోక్షం అంటే. ఒక్కసారి ఎప్పుడైతే అది ఆత్మ వాడికి బుద్ధికి స్ఫురించిందో వాడిని ఇంకా సుఖం విడిచిపెట్టదు. అది జ్ఞాన మార్గమా, కర్మ మార్గమా, భక్తి మార్గమా, ప్రాణాయామం అనే సమస్యలు తీసుకో పక్కన పెట్టండి, మీకు నచ్చిన మార్గంలో, మీకు ప్రీతి అయిన మార్గంలో, మీ మనస్సుకి సులభంగా ఉన్న మార్గంలో, మీ హృదయంలో నిత్యము నేను నేను అని ప్రకాశిస్తున్నటువంటి ఆత్మలకు దిగండి, చాలు మీ పని పూర్తయినట్టే అంటున్నాడు భగవంతుడు వాసుదేవస్వామి. యోగం గురించి మాటలు వినటం కాదండి, మాటలు చెప్పటం కాదండి, యోగం యొక్క వైభవం మీకు తెలియాలంటే, యోగం యొక్క ఔన్నత్యం మీకు తెలియాలంటే, యోగ అనుభవం రావాలి. ఎవరికి అనుభవంలోకి వస్తుంది? మంత్రాలు చదివితే, ప్రార్థనలు చేస్తే, స్తోత్రాలు చేస్తే, జపాలు చేస్తే అనుభవంలోకి వస్తుంది ఏమో నాకు తెలియదు. మీ మీ పద్ధతుల్లో మీరు సాధించుకోండి. ఎవరి మనస్సు అయితే ఏ యోగం ద్వారా అయితే బ్రహ్మాకార వృత్తి పొందిందో, మీరు ఏ యోగం అవలంబిస్తున్నారో, మీరు ఏ మతస్థులు, మీరు గుళ్ళు కట్టించారా, గోపురాలు కట్టించారా నేను అడగటం లేదు, లేదా రమణస్వామి మాటలు చదువుతున్నారా, శంకరాచార్య వారి మాటలు చదువుతున్నారు, అది కాదు ఇక్కడ ప్రశ్న. ఎవరి మనస్సు అయితే బ్రహ్మాకార వృత్తి పొందిందో వాడికి యోగం యొక్క వైభవం తెలుస్తుంది, యోగం అంటే ఏంటో తెలుస్తుంది. అనుభవం అందుకోవాలండి. చేతులున్నాయి, అందరికీ చేతులున్నాయి, ఈ చేతులతో పూజలు చేస్తున్నాం. నీరు అందరికీ ఉంది, ఈ నీరుతో జపాలు చేస్తున్నాం. అందరికీ మనస్సు ఉంది, ఈ మనస్సుతో ధ్యానాలు చేస్తున్నాం. ఏది అనుభవం? ఏది సిరిసిఆరికి ఎక్కడ ఉంది? మీరు జపం చేస్తుంది, చేతులు పూజ చేస్తున్నాయి, లోపల మనస్సుండి, మనస్సు ధ్యానం చేస్తుంది, మీరేమి కార్యక్రమం లేదు. మరి ముగ్గురు మూడు పనులు చేస్తుంటే ఏది ఎక్కడుంది మనకి శాంతి? ఏది యోగానుభవం ఎక్కడుంది మనకి? సదరు మహర్షి గారు, ఇదంతా అబద్ధమా? నిజం. ఈ జపాలు చేస్తున్నాయి మీకు, భజనలు చేస్తున్న మీకు, పూజలు చేస్తున్న మీకు, ధ్యానాలు చేస్తున్నటువంటి మీకు, ఆ శాంతి సామ్రాజ్యంలో, ఆ కాంతి సామ్రాజ్యంలో, ఆ దైవ సామ్రాజ్యంలో ఒక నీటి బిందువు, బిందువు కూడా కాదండి, ఒక నీటి తంపర ఎప్పుడైనా మీ శిరస్సు మీద పడిందా? ఆ ఆనంద సముద్రం ఒక చిన్న తంపర ఎప్పుడైనా మీ హృదయానికి తాకిందా? మీ మనస్సుకి తాకిందా? ఎప్పుడైనా మీ శిరస్సు మీద వాలిందా? ఎప్పుడైనా మీకు అనుభవానికి వచ్చిందా? భగవంతుడు చెప్పిన మాటలు అబద్ధమనే మీ ఉద్దేశం. చేతులు చేసే పని వేరు, మనసులో ఉన్న విషయం వేరు, నోటితో చెప్పి వేరు, మనక యోగాను. భగవంతుడు ఒక చోట నుండి ఇంకో చోట లేకపోతే తప్పనిసరిగా మోసం చేయగలం, ఇది ఆల్ పరివేడింగ్ ఎంతలా ఉన్నాడు అన్ని తెలుసుకుంటున్నాను, ఎలా మోసం చేయడం ఎలా కోరుతుంది? ఏ యోగం మీరు అభ్యసించండి, మీరు ఏ గురువుని మీరు ఆశ్రయించండి, అసలు త్రికరణ శుద్ధిగా మనం చేయకపోతే, సిన్సియారిటీ కనుక మనకు లేకపోతే, ఎన్నడు ఈ జన్మలోనే కాదు రాబోయే జన్మలో కూడా మనకు యోగానుభవం రాని రాదు. దేవుడి మాట అటుకుండి, మనలో మనం మర్చిపోయి చిన్నగా ఎవరైనా ప్రేమించాము? సోదర మహాశైల, ఆత్మ యొక్క అస్తిత్వం లేకుండా సృష్టిలో ఎక్కడ మీకు రూపం రాను రాదు. ఆత్మని ఎంత గౌరవిస్తున్నాము, ఆత్మని ఎంత ప్రేమిస్తున్నాము, అంత గౌరవం, అంత ప్రేమ. రూపం అశాశ్వతమైనప్పటికీ రూపం మీద కూడా అంత ప్రేమ ఉండవలసింది. కాబట్టి మనం ఎన్నో విషయాలు ఆలోచిస్తూ ఉంటాం జీవితంలో, కానీ శరీరంలో ఈ ప్రాణం ఎలా వచ్చి చెప్పి ఆలోచించాం. కానీ ఈ ప్రాణం పోయిన తర్వాత ఈ శరీరాన్ని ఎందుకు దాచుకోరు ఇంట్లో? ఎవరు ప్రవేశపెట్టారు ఈ దేహంలో ప్రాణాలు? విషయాలు గ్రహిస్తూ ఉంటే దాన్ని మనస్సు అంటున్నాం, పనిచేసే శక్తిని ప్రాణశక్తి అంటున్నాం. ఈ రెండాటికి మూలం ఆత్మ. ప్రాణం ప్రయాణ టైంలో, ప్రాణం పోయే టైంలో ఈ మనస్సు లాగుతుంది ప్రాణాన్ని. మనసు చేసే చివరి పని ఏంటంటే మన శరీరం మన ప్రాణం లాగటం. కానీ ఆ ప్రాణం లాగుతుంది, కానీ ప్రాణం పోయిందని చూసేవాడికి తెలుస్తుంది, కానీ ప్రాణం పోతుంది నాకు మటుకు తెలియదు. ప్రసాదే సర్వ దుఃఖానం, ఇటువంటి శాంతిని ఎవడైతే పొందాడు వాడికి అన్ని దుఃఖాలు కూడా నశిస్తాయి. స్వచ్ఛమైన మనస్సు పొందిన వాడికి బుద్ధి పరివర్తిస్తుంది. ఎవరి మనస్సు స్వచ్ఛమైన స్థితిని పొందిందో, నిర్మలమైన స్థితిని పొందిందో, వాడి బుద్ధి మటుకే స్థిరపడుతుంది. భగవంతుడు చెప్పిన మాట అది. బయట ఉన్న పనిముట్టు కాబట్టి దేహానికేమో మనం మామూలుగా ఈ సబ్బులే పెట్టి రాస్తున్నాం, మనస్సు లోపల ఉంది. ఈ మనస్సును స్నానం చేయించడం ఎలాగా? ఈ ప్రార్థనలు, ఈ స్తోత్రాలు ఇవన్నీ మనస్సును శుద్ధి చేయడం కోసం, మనస్సుకు స్నానం చేయించడం కోసం. అది ఎక్కడుంది? లోపల. దీన్ని అంతఃకరణ అంటే లోపల ఉన్న పనిముట్టదు. ఎవరి అంతఃకరణ అయితే శుద్ధి కాదు వాడు అసలు దేవుడు యొక్క అస్తిత్వాన్ని కూడా ఒప్పుకోడు. సాధన మాట వదిలేయండి, భగవంతుడనే వాడి యొక్క అస్తిత్వాన్ని కూడా వాడు మనస్సు అంగీకరించు. శాంతమైనటువంటి మనస్సు గలవాడికి వాడి యొక్క ఇంటలెక్ట్, వాడి యొక్క తెలివి, వాడి యొక్క బుద్ధి స్థిరపడుతుంది అంటారు. ఇప్పుడు మనం ఏం చేయాలి? మన ప్రార్థనలో, మన స్తోత్రాల్లో నాకు స్వచ్ఛమైన మనస్సుని, పవిత్రమైన అంతఃకరణాన్ని ఇమ్మని దేవుణ్ణి ప్రార్థించాలి. మన ప్రార్థనలో ఎవరైనా అలా ప్రార్థిస్తున్నారా? గుడికి వెళుతున్నాం, బడికి వెళుతున్నాం, కానీ ఏమి నేర్చుకుంటున్నాం? నిన్ను ఎటువంటి మనస్సు ఉంటే నేను తెలుసుకోగలను, అటువంటి మనస్సును నాకు ఇయ్యని మీరు ప్రార్థనలో దేవుణ్ణి ప్రార్థిస్తున్నారా? గుళ్ళోకిన్నారు. ఎవరి బుద్ధి స్థిరపడుతుంది? జ్ఞానం కలవాడు బుద్ధి స్థిరపడుతుంది. ఎవరికి జ్ఞానం కలుగుతుంది? పవిత్రత అనే గేటు ద్వారా, ఈ పవిత్రత అనే సింహద్వారం ద్వారా, ఈ అంతఃకరణ శుద్ధి అనే సింహద్వారం ద్వారా ఎవరైతే లోపల ప్రవేశిస్తున్నాడో, హృదయంలోకి ప్రవేశిస్తున్నాడో, వాడి బుద్ధి ఏమవుతున్నాడు? స్థిరపడుతున్నాడు. ఆ పరబ్రహ్మ వస్తు ఏ బుద్ధికైతే తెలియబడిందో ఆ లాజిక్ చూడండి. ఆ పరబ్రహ్మ వస్తు లోప హృదయంలో ప్రకాశిస్తున్నటువంటి మరణం లేని, మృత్యువు లేని, చావు లేని ఆ పరబ్రహ్మ వస్తు ఎవడ బుద్ధికైతే తెలియబడిందో, తెలుసుకున్నాడో కాదు తెలియబడిందో అంటే ఏమిటి? నా బుద్ధి యొక్క పరిశుద్ధతకు మెచ్చుకుని, నా మనస్సు యొక్క పరిశుద్ధతకి ఈశ్వరుడు సంతోషించి ఆ పరబ్రహ్మ స్వరూపాన్ని నా బుద్ధికి ఆయన తెలియజేస్తాడు. నాకు అర్హత కనుక ఉంటే ఇక్కడ బుద్ధి అంటే ఏమిటంటే జ్ఞానం. జ్ఞాని జ్ఞానం అంటే ఏమిటి? ఉన్నదాన్ని చూసినవాడు జ్ఞాని. ఉన్న వస్తువు ఏదైతే ఉందో దాన్ని అనుభవంలోకి ఎవడైతే తెచ్చుకున్నాడో వాడు జ్ఞానం కలవాడు. అంటే మనస్సుతోటి ప్రకృతి విషయాన్ని మనస్సుతోటి గ్యాదర్ చేసిన వాడు కాదు జ్ఞానం, విశేషకరణ జ్ఞానం కాదు. ప్రసన్న చేత సహా నిర్మలమైన అంతఃకరణం కలవాడు, ప్రశాంతమైనటువంటి మనస్సు గలవాడు, వాడి యొక్క బుద్ధి మటుకే స్థిరపడుతుంది. నాటి బుద్ధి అయుక్తస్య, యుక్తుడు అయుక్తుడు. ఎవరైతే తన మనస్సును స్వాధీనం చేసుకున్నాడో వాడు యుక్తుడు, ఎవరికైతే తన మనస్సు స్వాధీనం కాలేదో వాడు అయుక్తుడు. గౌతమ బుద్ధుడు ఈ భక్తికి సంబంధించిన సినిమాలు, భక్తికి సంబంధించిన డ్రామాలు కూడా చూడొద్దాను. ఎందుచేతంటే మన మనస్సు చెదిరిపోయే దృశ్యాలు కనుక చూస్తుంటే అవి వాసనగా లోపలకు పేరుకుంటున్నాయి, వాసనగా పేరుకుని హృదయంలో దాక్కుంటున్నాయి. జన్మ జన్మలకి, జన్మ జన్మలకి వాసనలు కూడా ప్రయాణం చేస్తుంది. నాస్తి బుద్ధి అయుక్తస్య, ముక్తుడు కాని వాడికి, మనోనిగ్రహం లేని వాడికి, ఇంద్రియ నిగ్రహం లేని వాడికి వివేకం ఉండదు. నిగ్రహం లేని వాడు భావన చేయలేదు, భావన చేయలేని ఆత్మను ధ్యానం చేయలేదు. ధ్యానం కూర్చుంటాం కానీ ఎక్కడ లేని కూడా వచ్చేస్తా ఉంటాయి. అందరికీ ఉన్న అనుభవం అతనికి చెప్పాడు, యమ నియమ ఆసన ప్రాణాయామ సత్యాహార ధారణ ధ్యాన సమాధి. అంటే సమాధి ముందు ధ్యానం చెబితే ముందు ఆరు మెట్లు వదిలేసి ఏమంటే ధ్యాన కూర్చుంటున్నాడు కుదరటానికండి. అది ఎలా కుదురుతున్నారు? గడ్డి మీద ఎక్కడనే పెద్ద గడ్డి మీద కనిపించింది అనుకుని ఇది ఇంత పెద్ద గడ్డి మీద మనకుంటే బాగుందని నాకు అనిపిస్తుంది. ధ్యానం ఎక్కడికి వేస్తాను? ధ్యానం ఎవరికి వేస్తాడండి? ఆంతరేంద్రియ విగ్రహం లేదు, బాహ్యేంద్రియ విగ్రహం లేదు. ఒక ఆసనం ఒక 10 నిమిషాలు మౌనంగా కూర్చోడంటే కూర్చోలేడండి. మౌనం లేని వాడికి ధ్యానం ఎలా వస్తుందండి? కరసాన మనలోని బలహీనత ఏంటంటే మనకి మన బుద్ధికి అందని విషయాలు, మనకి తెలియని విషయాలని అబద్ధాలండి. సముద్రంలో నుంచి కప్ప ఒకసారి పొరపాటు నీటిలో పడింది. ఆ నూతిలో ఉన్న కప్ప సముద్రాన్ని ఎప్పుడు చూడలేదు, అది ఎప్పుడు నూతిలో ఉండాలి పుట్టినప్పటి నుంచి. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు అందరికి? సముద్రం నుంచి వచ్చాను కప్పని అడిగింది. అక్కడ నూతిలో ఉన్న కప్ప ఎక్కడి నుంచి వచ్చావంటే ఈ సముద్రం నుంచి కప్ప, నేను సముద్రం నుంచి వచ్చానంట. సముద్రం నుంచి వచ్చావా? సముద్రం ఎంత ఉంటుంది అంటే ఈ నూతిలో ఉన్న కప్ప ఉద్దేశం ఏంటండి? సముద్రం నూతిలో పదవంతు ఉంటుందండి. సముద్రం నుంచి వచ్చిన కప్ప ఏం చేస్తాను, దీనికి ఎలా చెబితే అర్థమవుతుంది అని ఆలోచిస్తానండి. ఏం చేసిందటండి కప్ప? దానికి ఎంత శక్తి ఉందో, అంత శక్తి ఉపయోగించి ఒక్క ఉరుకుమిరికి ఎంత దూరం ఉంటుందో సముద్రం ఉందట. నూతిలో ఏదో కొంత భాగమని సముద్రం అనుకుంటాను, దాంట్లో దాని బుర్ర అంతవరకే పంపారు. ఏమంటే వ్యాస మహర్షి అలా ఎందుకు చెప్పాడు అని అడుగుతారు. వ్యాస మహర్షి వీడి బుద్ధికి అందడు కాబట్టి చెప్పాడు. మనం అందరం కూడా నూతిలో కప్పల్లాగా ఉన్నాం. ఒక జ్ఞానిని చూసినప్పుడు, ఒక జ్ఞాని యొక్క సమక్షంలో ఉన్నప్పుడు నీ ప్రశాంతం ఉంటే చాలు, నీ ప్రయత్నం అందరూ పని లేదు. అక్కడ సూర్యుడు చూడటానికి దీపం ఎందుకండి? రాత్రులు దీపం పెట్టుకోండి, రాత్రులు మీరు దీపాలు అడిగించుకోండి.
నిజమైన గురు ఎవరంటే మనకి మన మనస్సుని మనం స్వాధీనం తెచ్చుకోవడం కోసం మనం చేసే ప్రయత్నంలో ఎవరైతే మనకు సహకరిస్తున్నాడో వాడే గురువు. మీరు గురువు అని నోడితో అనక్కర్లేదు, మీరు నా శిష్యుడని వాడు అనక్కర్లేదు. మన మనస్సుని ఎవరైతే అంతర్ముఖం చేయడానికి ఎవరైతే మనకు సహకరిస్తున్నారో వాడు గురువు. ఎవరి మీరు నాకు సన్యాసి ఇవ్వాలి నాతో ఒక భగవాన్ అదే భగవాన్ అన్నట్టు నేనే సన్యాసిని కాదు నీకు సన్యాసి ఎలా ఇస్తారు అంటే వాడు గురుకు వచ్చింది కదండి. ఇప్పుడు అలాగండి మీరు మీ తమ్ముడికైతే సన్యాసి ఇవ్వచ్చు అన్నట్టు నాకు ఇవ్వకూడదు అన్నమాట. అంటే ఏంటి ఆయన తమ్ముడు ఎర్రగుంటలో కట్టేవాడు కాషాయ గుడ్డి అంటే ఈయనిచ్చాడేమో ఆయన ఉద్దేశం. అప్పుడు వాళ్ళు ఉన్నట్టు వాడు అర్ధనా సన్యాసి రా ఉన్నారు. వాడి సన్యాసి ఎవడేవ్వలేదు, వాడు అర్ధనా పెట్టి రంగు కొనుక్కున్నాడు తెచ్చాడు, ఆ రంగులు ఈ బట్టలు పులివేసాడు కట్టుకున్నాడు. మేము ఇచ్చాను నువ్వు అనుకుంటాం. భగవాన్ సర్వసాధారణంగా ఆయన మార్గం ఏంటంటే సెల్ఫ్ ఆత్మ విచారణ. ఆత్మ విచారణ ఎందుకంటే ఆత్మను పట్టుకోవడానికి మనం ఏం చేస్తామంటే ఆత్మ విచారణ పేరు చెప్పి లోకాన్ని పట్టుకుంటుంది. కానీ మీరు ఏం చేస్తున్నారండి, ఆత్మ విచారణ చేస్తున్నారు. మరి ఆత్మ విచారణ చేస్తాను వీడికి ఆత్మ ఎందుకు తెలియటం లేదు. మనం అనుకుంటున్నాం మనం అందరం ఆత్మ విచారణ చేస్తున్నాం, కానీ మనం అందరం చేసేది లోకం విచారణ. వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళినా లోకం గొడవే, అరుణాచలం వెళ్ళినా లోకం గొడవే, ఒకవేళ వైకుంఠానికి వెళ్ళినా అక్కడ కూడా లోపం పడే. ఈ అలోక స్థితి వచ్చినప్పుడు కదా అలోక స్థితి, అలోభ స్థితి, అక్రోధ స్థితి, ఆ స్థితి మనకు కలిగినప్పుడు అది ఆత్మస్థితి. ఆత్మ విచారణ ఎందుకు, ఆత్మ విచారణ ఆత్మను తెలుసుకోవడం పేరులోనే ఉంది. ఆత్మ విచారణ ఆత్మను తెలుసుకోవడం, లోకాన్ని తెలుసుకోవడం కాదు. అయితే ఆత్మ విచారణ పేరు మీద మనం లోకాన్ని విచారణ చేస్తున్నామా లేదా ఆత్మను విచారణ చేస్తున్నామా? అన్నమయ కోశం, ప్రాణమయ కోశం, కానీ ఆ క్షేత్రం ఇక్కడ ఉంది, ఈ క్షేత్రం ఇక్కడ ఉంది, అక్కడ ఆ దేవుడు ఉన్నాడు, ఇక్కడ ఈ దేవుడు ఉన్నాడు, అక్కడ ఆ లోకం ఉంది, ఇక్కడ ఈ లోకం ఉంది, ఈ యజ్ఞం చేస్తే ఈ పుణ్యం వస్తుంది, ఈ పూజ చేస్తే ఈ ఫలితం వస్తుంది, ఇదంతా లోక విచారణ లేదా ఆత్మ విచారణ. ఇక్కడ మరణించిన తర్వాత ఇంకో గొప్ప లోకానికి వెళ్ళడం కోసం ఇక్కడి నుంచి పురాణాలు వేసుకోవటం, ఇది లోక విచారణ లేదా ఆత్మ విచారణ? నిధుల పేరు మీద, జపాల పేరు మీద, జానాల పేరు మీద మనం లోకానికి దగ్గర అవుతున్నావా, ఆత్మకి దగ్గర అవుతున్నావా? అశాంతికి దగ్గర అవుతున్నావా, శాంతికి దగ్గర అవుతున్నావా? చీకటికి దగ్గర అవుతున్నావా, వెలుతురుకి దగ్గర అవుతున్నావా? సోదర మహాశయుడారా, శరీరం ఎప్పుడైతే పడిపోయిందో పడిపోయిన శకం నుంచి మనం ఆత్మ విచారణ చేయడానికి అవకాశం ఉంది. ఈ అవకాశాన్ని పాడు చేసుకో. ఈ దేహం ఒక కాలంలో వచ్చింది, ఒక కాలంలో కనిపిస్తుంది, ఇంకో కొంతకాలం వెళితే కనిపించింది. ఈశ్వరుడు ఎవడు? కాలాన్ని జయించినవాడు, కామాన్ని జయించినవాడు ఈశ్వరుడు. ఈశ్వరుడు ఈశ్వరుడు అంటే ఎవడు? కాలాన్ని ఎవడైతే అతిక్రమించాడు, కామాన్ని ఎవడైతే అతిక్రమించాడు, కాలాన్ని హరించిన వాడు, కామాన్ని హరించిన వాడు వాడు ఈశ్వరుడు. భగవాన్ సర్వసాధారణంగా మీరు ఏమి అడిగితే సరే సరే మీరు అలా చేసుకోండి, మేము జపం చేసుకుంటున్నామండి అని మీరు అంటారనుకోండి, భగవాన్ సరి 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 చేసుకున్నట్టు. కానీ ఆయన మార్గం మటుకు జపం కాదు, మేము పూజ చేసుకుంటున్నామండి అని ఎవరైనా అడిగారనుకోండి స్వామిని, అది చేసుకోండి సరి సరి అలా పూజ చేసుకోండి అంటే పూజ మార్గం మటుకు ఆయన కాదు. కానీ మీరు చేసుకునే పద్ధతిలో, మీరు చేసే ప్రయాణాన్ని మటుకు ఆయన ఎప్పుడు ఖండించలేదు. కానీ ఆయన ఏ మార్గం? సెల్ఫ్ ఎంక్వైరీ, విచారణ మార్గమే. ఒక ఎంక్వైరీ మార్గం వల్ల మనస్సు లోతుకి వెళుతుంది, కానీ మనస్సు మనోనాశనం అవుతుంది, కానీ మిగతా మార్గాల వల్ల మనస్సు అణిగిన దాని వల్లే కనిపిస్తుంది, కానీ మళ్ళీ విచారిస్తుంది. జపం చేస్తున్నాం జపం చేస్తున్నాం అని వాళ్ళే కదండి, జపం చేసేవాడు ఎవడు? అందరం జపం చేస్తున్నామండి, చాలా 2 గంటలు చేస్తున్నామండి, 1.5 గంటలు చేస్తున్నామండి, 5 గంటలు చేస్తున్నాం, మంచిగా జపం చేయండి. కానీ జపం చేసే జపెవడు? జపం చెయ్యొద్దని చెప్పడం లేదు నేను, కానీ చేసేవాడు ఎవడని మీరు ఎప్పుడు ఆలోచించారది? ఒకసారి గణపతి శాస్త్రి గారు భగవాన్ కూర్చున్నారకండి, ఇద్దరు కూర్చుని ఎవరో పల్లెటూరు వాళ్ళు, పాపం వాళ్ళు చదువు లేదు, వాళ్ళు వచ్చి స్వామి ఏదో యాత్రికని ఇలాగా రామేశ్వరం ఇక్కడికి వెళ్ళాం, ఇవన్నీ తిరిగి వచ్చాం, ఏదో తమరు మహాత్ముడిని మీ దర్శనం తీసుకెళ్దాం ఇక్కడికి వచ్చాము, స్వామి ఏదైనా చెప్పండి అన్నారు. భగవాన్ చెప్పండి అనే ఎవరికి ఆత్మ గురించి చెప్పుకున్నారు అక్కడ, గణపతి శాస్త్రి గారికి బుర్రకెక్కిపోయింది. సెలవు వాడు 10 నిమిషాలు కూర్చుని స్వామి ఎవరో ఇల్లు వస్తామండి సెలవు అని వాళ్ళు వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత గణపతి శాస్త్రి గారు అడిగారట భగవాన్ని, ఏమండి మీరు చెప్పింది న్యాయంగా లేదు, వాళ్ళేదో పల్లెటూరు వాళ్ళు, వాళ్ళు ఇచ్చారనుకోండి వస్తే మీరు ఏదో నామం చేసుకోండి, ఏదో మీరు పూజ చేసుకోండి, ఇటువంటి మాటలు చెప్పాలి, కానీ ఆత్మ ఏమిటండి, ఈ అర్థం ఏంటి, ప్రతి వచ్చిన వాడు వాళ్ళని బాధ చేసేయటం అన్నారు అక్కడ శాస్త్రి గారు. మనం అడగలేమనుకోండి, ఆయనకున్న సన్నిహితం అటువంటి, ఆయన చూచిన వెంటనే అనిపించింది. నరేంద్రుడు అంటారు రామకృష్ణుడు చూచిన వెంటనే అనిపించింది, ఆయన భాష చూశాను, ఆయన భాష చూస్తే పేలమైన భాష, అల్పమైన భాష, ఎన్నో తప్పులతో కూడినటువంటి భాష, ఈ దేవి భాష లేని వాడు వీడు గురువా? వివేకానందుడు రామకృష్ణుడు చూడడానికి ఏ భాష కూడా సరిగ్గా మాట్లాడటం లేదే, అపస్వరాలు వస్తున్నాయి, వ్యాకరణం లేదే, శుద్ధిగా లేదు, శబ్దం శుద్ధిగా లేదే, వీడు గురువా? వీడే గురువు అవుతున్నాడా? వ్యాకరణం తెలియదు, భాషా జ్ఞానం లేదు, వీడు గురువా? ఇలా ప్రశ్నలు మీద వస్తున్నాయి,
కానీ ఇంకొక 10 నిమిషాలు కూర్చున్నాను, ఇంకొకసారి వెళ్ళాను, కానీ ఇంకొకసారి చూసినప్పుడు ఎవడైతే బుద్ధుడు, ఎవడైతే రాముడు, ఎవడైతే కృష్ణుడు, వాడే వీడని అనుకుంటున్నాను, నాకు అనిపిస్తుంది. కారణం ఏమిటి? అక్కడ భాష చూసి కాదు, వాడి రూపం చూసి కాదు, వాడి ట్రెమెండస్ ఆఫ్ బ్యూటీ చూసి ఉండిపోయినాడు. అసాధారణమైన పవిత్రత, అపురూపమైన పవిత్రత, ఈ లోకానికి సంబంధించిన కానీ పరలోకానికి సంబంధించిన కానీ పాప స్పర్శ లేని వాడు, ఆ ట్రెమెండస్ అపూర్వమైన అద్భుతమైన అపారమైనటువంటి ఆ పవిత్రత చూసి నా తల వంగిపోయింది. వాడు గురువే, వాడు మామూలు గురువు కాదు, ఒక బుద్ధుడు ఒక రాముడు జ్ఞాపకం వచ్చాడన్నాడు వివేకానంద రామకృష్ణుని చూసి. దట్ ట్రెమెండస్ ప్యూరిటీ, దట్ ట్రెమెండస్ లవ్ విల్ ఫిట్ మైండెడ్ పీపుల్ కెనాట్ అండర్స్టాండ్. సర్వసాధారణంగా ఇక్కడ బలహీనత ఎక్కడ ఉందంటే, మనం బజార్లో కొనుక్కునే వస్తువుల దగ్గరికి వచ్చేవి లేటెస్ట్ కావాలన్నమాట. ఏమంటే ఆత్మకు సంబంధించిన విషయాలు ఎవరైనా ఒక రమణ మహర్షి లాంటి వాడు లేదా రామకృష్ణుడు గారి నుంచి గొప్పగా పూర్వుల కంటే గొప్పగా నువ్వు చెబుతున్నప్పటికీ దాన్ని వశిష్ఠుడు చెప్పాడా? అంటే ముందు వ్యాసుడు చెప్పాడండి ఇది. అయితే ఆ చెప్పడం అబద్ధం అన్నమాట. ఏమండి వేదాంతం దగ్గరికి వచ్చేటప్పటికి పూర్వపు కొలలు కావాలి, సైన్స్ దగ్గరికి వచ్చేవి లేటెస్ట్. ఇక్కడ గణపతి శాస్త్రి గారు ఏమని అడిగారు, ఏమంటే మీరు జపం చేసుకోవాలని చెప్పక, ఇది ఏమో పూజ చేసుకోవాలని చెప్పక ఆత్మ గురించి చెప్పారండి వాళ్ళకి, అది ఎలా చెప్పడం న్యాయంగా ఉందని ఇక్కడ ప్రశ్న. గణపతి శాస్త్రి గారిని గురించి నమస్కారం. భగవాన్ గారట ఏమని శాస్త్రి గారు ముందు 10 అబద్ధాలు చెప్పి 11వ ఏమో నిజం చెప్పి, ఎవరైనా ముందు నేను చెప్పి మాట్లాడిన అబద్ధాలే, ఆఖరిని చెప్పింది నిజం అని చెప్పడం కంటే ముందే నిజం చెప్పడం మంచిది కదా అన్నారు. అసలు ప్రశ్నలు అడగక్కర్లేదండి. మనం ఒక మహాత్ముడి దగ్గరికి వెళ్ళినప్పుడు, జ్ఞాని దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రశ్నలు అడగక్కర్లేదు. భగవద్గీతలో మంచి మాటలు చెప్పాడు భగవంతుడు. ఈ భగవద్గీతలో చెప్పిన మాటలను మనం జీవిస్తే మన మతం నిలబడుతుంది, కానీ లేకపోతే మన మతం నిలబడదు. జ్ఞాపకించుకుని పుస్తకాల వల్ల ఇక్కడ ఏ మతం నిలబడదు, పుస్తకాల వల్ల ఏ మతం కూడా నిలబడదు. ఆ శాస్త్రంలో చెప్పిన మాటలు ఎవరైతే జీవిస్తున్నాడో వారి ద్వారానే మతం నిలబడుతుంది. ఒక రమణ మహర్షి లేడు అనుకోండి, ఒక రామకృష్ణుడు లేడు అనుకోండి, ఈరోజు మన హిందూ మతానికి పట్టిన గతి ఏంటి? ఒక పండితుల వల్ల మతం నిలబడుతుందా? ఒక శబ్దానికి అర్థం చెప్పడానికి నిలబడుతుందా? శాస్త్రంలో ఉన్న సారాన్ని ఎవరైతే జీవిస్తున్నాడో వాడి ద్వారానే మతం నిలబడుతుంది, లేకపోతే నిలబడదు. అశాంతశ్చ, ఎవరికైతే ఆత్మభావన లేదో, ఆత్మధ్యానం ఎవరైతే చేయలేడో, ఆత్మను ఎవరైతే స్మరించలేడో వాడికి శాంతి ఎక్కడ వస్తుంది, మోక్షం ఎక్కడ వస్తుంది? ఆత్మధ్యానం చేయని వాడికి ఆత్మ ఎలా తెలుస్తుంది? ఎవడైతే తనను ఆత్మకి ఎవడైతే అర్పించుకుంటున్నాడో వాడికి అయ్యే శాంతి అర్జున అని చెబుతున్నాడు భగవంతుడు వాసుదేవస్థ. నా అహంకారాన్ని పట్టుకెళ్ళి ఆత్మ అర్పించగలను. నా అహంకారం అంటే నాకు చాలా ప్రీతి, నా మనస్సు అంటే నాకు ప్రీతి, నా రాగద్వేషాలంటే నాకు ప్రీతి, నా లోకం గొడవలు అంటే నాకు ప్రీతి, నా సంసారం నాకు ప్రీతి. ఈ అహంకారాన్ని తీసుకొని ఈశ్వరుడు సమర్పించగలను. నేను ఈశ్వరుడికి పూజలు చేస్తాను, కానీ ఈ నాలో ఉండి పూజలు ఎవడైతే చేస్తాడు, ఈ పూజలు చేసేవాడిని మటుకు నేను ఈశ్వరుడికి ఇవ్వడానికి ఒప్పుకోను. ఎంతకాలం అయితే నేను ఒప్పుకోవడానికి ఇష్టపడను, అంతకాలం నాకు మోక్షం లేదు లేదు. మన అహంకారం ఎప్పుడు దేనో దాన్ని పట్టుకోవాలంటుందండి. గుడినో బడినో సంఘాన్నో ఏదోటి ఏదో ఆలంబరం లేకుండా ఉండదండి. అది ఇండిపెండెంట్గా ఉండలేదు, స్వతంత్రంగా అహంకారం ఉండలేదు. అంటే దేవుడికి మనకి అందరికీ భక్తి ఉందని, మీరు భక్తి లేకపోతే ఎందుకు వచ్చి కూర్చుంటారని ఇంతమంది. కానీ ఇందులో రహస్యం ఒకటి ఉండండి, మనం ఇందులో మినహాయింపులో, ఈ మినహాయించుకుంటున్నాం కదా మనం, మినహాయింపులు ఉన్నంత కాలం మనకు మోక్షం లేనేం లేదు, శాంతి లేదు. ఓ రామా, ఓ శ్రీరాము, శాంతి లేని వాడికి సుఖం ఎక్కడది అని చేతరావు అడిగాడు. ఎవరికైతే శాంతి లేదో వాడు సుఖపడ్డు. రమణ మహర్షికి ఏమి లేదు, వాడికి మించిన స్థుతి మీరు ఈ లోకంలో చూపించిన వాడు. బాహ్య సంపదలు ఎన్ని ఉన్నప్పటికీ, బాహ్య అవసరాలు వాడు ఎన్ని తీరుతున్నప్పటికీ, వాడికి ఎన్ని కంఫర్ట్స్ ఉన్నప్పటికీ, వాడి కనుక హృదయంలో కనుక శాంతి లేకపోతే, శాంతి అనేది ఎలా ఉంటుందో వాడికి తెలియకపోతే వాడు సుఖపడ్డు. శాంతి లేని వాడికి సుఖం లేదు. ఏమండి నాకు శాంతి లేదు అనుకోండి, అనుకోని మాట్లాడుతున్నాను, మిమ్మల్ని నేను ఎలా బాగు చేయగలను? మీకు నిజంగా ఉపకారం చేయాలని నేను అనుకుంటా అంటే ముందు నేను శాంతిని చేరుకోవాలి, ఆ శాంతి అనే రేవుకి నేను చేరాలి. నాకు శాంతి లేనప్పుడు మిమ్మల్ని నేను ఎలా బాగు చేయగలను? దీన్ని రమణ మహర్షి గారు ఏమన్నారంటే, వాడికి తింటానికి అన్నం లేదు, వాడు అన్నసత్రం పెడతాను కనిపించి పెడుతుంటారు. వాడికి తింటానికి మెతుకులు లేని వాళ్ళు 10 మందికి అన్నం ఎలా పెట్టగలండి? అదేనండి, నాకు శాంతి లేనప్పుడు మీకు నేను శాంతి ఎలా ఇవ్వగలను? అసలు ఏమండి, నాకు శాంతి ఉంటే నాకు శక్తి కలుగు, నాకు శాంతి లేదనుకోండి నాకు శక్తి కలగదు. అసలు దీపం ఎలుగుతాంటే నాడు మన బుట్టిని కూడా పట్టి కరిగించుకోవచ్చు. ముందు ఒక శాంతి, ఒక స్థాయి ఒక మనిషికి వస్తే తద్వారా మనకు సమాజానికి ఆ వికాసం కలుగుతుంది. మనం తిన్నా మనకు తెలియకుండా మెకానికల్గా ఆటోమేటిక్గా ఏ విధంగా అయితే రక్తం కింద మారుతాము, అలాగే జ్ఞాని యొక్క సమక్షంలో కూర్చున్నప్పుడు, ఆ జ్ఞాని యొక్క మాటలు వింటున్నప్పుడు, ఆ జ్ఞాని యొక్క వాతావరణంలో మనం ఉన్నప్పుడు ఆ జ్ఞానికి తెలియకుండా వీళ్ళకి నేను ఉపకారం చేస్తున్నాను, సంకల్పం జ్ఞానికి అక్కర్ లేకుండా, సంకల్పం చేయని పని లేకుండానే ఆ శాంతి ఆ శక్తి అవి మనం కూడా పొందుతాం. అది ముందు మనం సాధించాలి. అది సాధించకుండా మనం లోకానికి ఏదైనా ఉపకారం చేయాలనుకునే చెయ్యదు. ఈ లోకాన్ని అంతా అనుభవించాలి, ఇలా జ్ఞాని అనుకోడు. అలా అనుకుంటే అది సంకల్పం. ఆ సంకల్పం ఎవరి లక్షణం? అది జీవ లక్షణం. జీవ లక్షణం వాడు జ్ఞానం అవుతాడు. అశాంతశ కుతశ్చకం, శాంతి లేని వాడికి సుఖం ఎక్కడి నుంచి వస్తుంది? సుఖం రాని రాదు. అభావయత ఆత్మభావన చేయని వాడికి, ఆత్మధ్యానం చేయని వాడికి శాంతి రానే రాదు. శాంతి లేని వాడికి సుఖం లేదు. అంటే శాంతి అంటే ఇక్కడ మోక్షం. ఎవరైతే మోక్షాన్ని పొందుతున్నాడో వాడే సుఖపడతాడు. ఇప్పుడే ఇక్కడే చేయాలి మనం చేసే ప్రయత్నం ఉంటాం. మరణించిన తర్వాత ఏదో ప్రయత్నం చేద్దామంటే లేదు. అలా వాయిదాలు ఎవరో వేసుకోరు. మనం సాధన చేయడం కోసమే మన ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. ఆరోగ్యం చెడిపోయింది అనుకోండి, మన మనస్సు అంత దేహం మీద ఉంటుంది కానీ ఆత్మ మీద ఉండదు. దేహభావం వచ్చేస్తుంది కానీ ఆత్మభావం కాదు. మన దేహంలో మనకి దేహంలో ఏ అవయవం కూడా మన గుర్తుకు రాకూడదు, వాడే ఆరోగ్యం ఉంటుంది. అంత ఆరోగ్యం ఉన్నప్పుడు మన మనస్సును ఆత్మధ్యానం చేయమంటే చేస్తాం. నువ్వు ఆత్మని తెలుసుకోకుండా, స్వర్గరాజ్యాన్ని పొందకుండా, శాంతిని పొందకుండా, ప్రకృతిలోంచి విడివడకుండా, ఈ రగద్వేషాల నుంచి, కామక్రోధాల నుంచి, జంటల నుండి, ద్వంద్వాల నుండి నువ్వు బయటకు రాకుండా, నువ్వు శరీరాన్ని విడిచిపెట్టావా? నువ్వు అనుభవించే నష్టం ఇంత అంతా కాదు. పరలోకంలోకి వచ్చి నీ ఇంద్రియ నిగ్రహం లేకుండా, నీ మనస్సు స్వాధీనంలో లేకుండా, పరలోకంలోకి వచ్చిన ఎదురుగుండా కూర్చుంటే వీడెవరు నాకు తెలియదు, మిమ్మల్ని ఎప్పుడు నేను చూడలేదు, నువ్వు బయటకు పొందాలి అంటాను. నడుసు మీరు ఎన్ని గ్రంథాలు చదవండి, అది వైరాగ్యం లేకపోతే మనస్సు స్థిరపడదు. ఒక సిక్కు మతగడు ఉండేవాడు. అతను రోజున ఎండలో కూర్చున్నాడు, ఉదయం శీతాకాలం ఎండలో కూర్చున్నాడు. అతను ఎన్నో కొన్ని కోట్ల రూపాయలు ఇతనికి బహుమతికి ఇద్దామని వచ్చాడు. ఆ సిక్కులు గురువు అన్నట్టండి, నువ్వు నాకు చదివేస్తాను, ఇక్కడ కూర్చున్నాను, ఇంద్రుడి యొక్క కిరణాలు నీ మీద పడతాను, నువ్వు నాకు ధనం ఇవ్వద్దు, సహాయం చేయొద్దు, ఎండ నా మీద పడకుండా అడ్డు తప్పుకోనడు. అదే నేను నాకు చేయవలసింది. వాడికి జ్ఞానం ఏమండి, గురువు గారు అంత డబ్బు తీసుకొచ్చాడు, మీరు పుచ్చుకోలేదంటున్నాడు. ఆవిడ వెళ్ళిపోయారు. అప్పుడు గుండు సీట్ తీసుకొని ఇచ్చాడు. ఈ గుండు సీట్ నీ దగ్గర బాగా జాగ్రత్త పెట్టించు, పరలోకంలో నువ్వు నాకు ఇద్దకాని. అంటే అదేమిటండి, నా దేహమైనా కూడా రాదే, నా దేహమైనా కూడా రానప్పుడు ఈ గుండు సీను తీసుకొచ్చి నీకు పరలోకంలో ఎలా ఇవ్వనండి? నువ్వు నువ్వే చెబుతున్నావు కదా, పరలోకంలోకి గుండు సీట్ తేలండి, డబ్బులా తెస్తా. గీత పొడిగిన డిస్కస్ చేసిన విషయం ఏంటంటే, మనస్సును నిగ్రహించడం కష్టమే, ఎలా ఈ మనస్సు స్వాధీనంలోకి వస్తుంది అని అర్జునుడు నీ ప్రశ్నకు రెండు మాటల్లో చెప్పాడు. ఒకటి అభ్యాసం, రెండు వైరాగ్యం. ఈ రెండు ఉన్నవాడికే మనస్సు స్వాధీనంలోకి వస్తుంది. వైరాగ్యం లేని వాడికి జ్ఞానం కలగనే కలగదు. ఇంద్రియాణం హీ చరతాం ఎన్ మనో అని విధీయతే. ఎవరి ఇంద్రియాలైతే విషయాల్లోకి వెళ్ళిపోతున్నాయో, విషయాలు కూడా ఇంద్రియాలు విడుతుంటే ఆ ఇంద్రియాల వెనకాల మనస్సు వెళ్తాడు, వాడి జ్ఞానం హరించబడతాంది, వాడి ప్రజ్ఞ హరించబడతాంది, వాడి తెలివి హరించబడతాంది, వాడి బుద్ధి హరించబడతాంది, వాడి వివేకం హరించబడతాంది. ఎందుకంటే మనకేదో ఒక సినిమా చూడాలనిపిస్తాననుకోండి, ఒక రోజు నిగ్రహించుకుంటాం, రెండు రోజులు నిగ్రహించుకుంటాం, మూడో రోజు ఏం చేస్తుందంటే మనసు తీసుకెళ్లి శరీరాన్ని తీసుకెళ్లి సినిమాలో పడేస్తుంది. అక్కడ మనకు ఆ చుట్టల వాసనే వైపు ఉంటాం. సినిమాలు విమర్శించడం కోసం నేను చెప్పడం లేదు. ఆ వాతావరణంలో 4 గంటలు 3 గంటలు మనం వచ్చి కూర్చుంటే మళ్ళీ ఆ వాతావరణం యొక్క ప్రభావం మన మైండ్ మీద 6 నెలలు ఉంటుంది. ఆ వాతావరణం యొక్క ప్రభావం ఇంకా బలీయంగా మైండ్ మీద ఉంటుంది. మనం చేసే పని ఏంటంటే రోజు కాళ్ళు చేతులు దాడి చేసుకోవడం, కడుక్కోవడం, ఇదే సాధన మనం చేసే పని. భగవంతుడు చెబుతున్నాడు చూడండి, సముద్రంలో ఒక నావ ప్రయాణం చేస్తాను. ఆ నావ ప్రయాణం చేసేటప్పుడు ఒక ఉపద్రవం గాలి అని వచ్చిందనుకోండి, ఓ పెద్ద గాలి వచ్చిందనుకోండి, ఓ సుడిగాలి వచ్చిందనుకోండి, ఈ నావ ఎక్కడికి వెళ్ళాలో ఆ గమ్యానికి వెళ్లకుండా దారి తప్పించేస్తుంది. భగవంతుడు చెప్పే పోలిక ఏంటంటే ఆ పరిస్థితిలోనే మనం ఉన్నామని. ఎలా ఉన్నావు? మన అందరికీ ఆత్మను తెలుసుకోవాలండి. ఏ విధంగా అయితే గాలి ఆ పడవను దారి తప్పించేసిందో, అదే విధంగా ఈ విషయాలు, ఈ విషయ చింతన, ఈ అజ్ఞానం, ఈ ద్వంద్వాలు మన బుద్ధిని, ఆత్మబుద్ధి మనకు పుట్టకుండా, దైవ బుద్ధి మనకు పుట్టకుండా, ఆ శాంత బుద్ధి మనకు పుట్టకుండా, ఆ ప్రసాద బుద్ధి మనకు పుట్టకుండా, ఇది ప్రకృతి వైపుకి లాగేసి ఈ బుద్ధిని దారి తప్పించేస్తాను అర్జున అని చెబుతాడు భగవంతుడు వాసుదేవ. ప్రసాద బుద్ధి అంటే ఏంటంటే, కష్టం వచ్చినా సుఖం వచ్చినా, కష్టం సుఖం ఇంద్రియాలే కారణం. మనం ఏమనుకుంటున్నామంటే కష్ట సుఖాల కారణం ఎక్కడి నుండి, అవి పై నుంచి దేవతల కారణం ఏమనుకుంటున్నాం. కష్ట సుఖాలకి, రాగద్వేషాలకి దేవతలు కారణం కాదు, దేవుడు కారణం కాదు, మన ఇంద్రియాలే కారణము. చెప్పం ఎవరి మీద ఏం చేయడానికి ప్రయత్నం చేయకండి. మనకి కష్టం వచ్చిందంటే మన ఇంద్రియాల కారణం, మనకు సుఖం వచ్చిందంటే మన ఇంద్రియాల కారణం, మనకి శాంతి వచ్చిందంటే మన ఇంద్రియాల కారణం, మనకి అశాంతి వచ్చిందంటే మన ఇంద్రియాల కారణం, మనకి మనమే బాధ్యులు, మన డెస్టినీకి మనమే బాధ్యులు, అన్నిటికీ మన ఇంద్రియాలే కారణం. మనం సమాజాన్ని మోసం చేయొచ్చు, ప్రకృతిని మోసం చేయొచ్చు, ప్రపంచాన్ని మోసం చేయొచ్చు, కానీ అంతర్యామిగా ఉన్న ఈశ్వరుని మోసం చేయడం. మన హృదయాన్ని బంగారానికి ఇచ్చాము భగవంతుడికి కూడా ఏదైనా సంగతి భగవంతుడికి తెలియదా? తల్లి గర్భంలోంచి మన శరీరం బయటకు వచ్చాక మళ్ళీ శ్మశానానికి వెళ్లే వరకు మనకి కష్టం వచ్చినా సుఖం వచ్చినా ఈశ్వరు యొక్క ప్రసాదం ఎంత గౌరవంగా మనం నోట్లో వేసుకుంటున్నాము, ఎంత భక్తిగా మనం నోట్లో వేసుకుంటున్నాము, ఎంత ప్రశాంతంగా ఈశ్వరు యొక్క ప్రసాదాన్ని నోట్లో వేసుకుంటున్నాము. అలాగే మన జీవితంలో ఏ కష్టం వచ్చినా సుఖం వచ్చినా ఈశ్వరు ప్రసాదాన్ని ఎంత భక్తిగా తీసుకుంటున్నామో అంత భక్తిగా మనం భరిస్తే దాన్ని ప్రసాద బుద్ధి అంటారు. అటువంటి ప్రసాద బుద్ధి కనుక మనిషి కలిగితే వాణ్ణి వెతుక్కుంటూ వాణ్ణి వెతుక్కుంటూ వాణ్ణి మోక్షం వరిస్తుంది. అటువంటి ప్రసాద బుద్ధి ఎవరికైతే కలిగిందో వాడి మోక్షం దగ్గరికి వెళ్ళక్కర్లేదు, మోక్షమే వాడి దగ్గరికి వస్తుంది. గురువు దగ్గరికి వాడు వెళ్ళక్కర్లేదు, గురువే వాడి దగ్గరికి వస్తాడు. వైకుంఠం దగ్గరికి వాడు వెళ్ళక్కర్లేదు, వైకుంఠమే వీడి దగ్గరికి వస్తుంది. వాడికి స్వర్గరాజ్యాలు స్వర్గం యొక్క తలుపులు మూసి ఉండవు, తెలియబడి ఉంటాయి, వాడి తలుపు కొట్టక్కర. మన మనస్సుని మన బుద్ధిని ఈశ్వరుడికి సమర్పించి ఈశ్వరుని నిరంతరం ధ్యానం చేస్తుంటే ఈశ్వరు పాదాలు మనకు దొరుకుతాయి. అంటే ఇంట్లో మేము ఎవరైనా అగవరపరుస్తుంటే అది మీకు మంచి అవకాశం వచ్చినట్టే. మీకున్న మమకారం తగ్గిపోతుంది, మీకున్న మమకారం తగ్గిపోవటం వల్ల మీకున్న అహంకారం తగ్గిపోవటం వల్ల మీరు భగవంతుడికి దగ్గర పడతారు. ఇంకా కొండ గుర్తు కోసం చెప్తాను, మనకి ఎప్పుడైనా దుఃఖం వస్తే, మనకి ఏదైనా బెంగ వస్తే, మనకి ఏదైనా బాధ వస్తే, మనకి ఏదైనా శోకం వస్తే, అది మనకి ఏదైనా మోహం వస్తే అది మన అహంకారమే. ఆత్మకేమి సంబంధం లేదు, ఆత్మకి అహంకారానికి ఎట్టి సంబంధం లేదు. ఈ నేనికి మనం నేను నేను అని ఈ నేనికి ఆత్మకి రవంత నిల్లంత కూడా సంబంధం. ఈ అహంకారమే మూట. మన హృదయంలో భగవంతుడు ప్రకాశిస్తున్నాడు, మన హృదయంలో ఆత్మ ప్రకాశిస్తుంది, కానీ కుండలో నీళ్లున్నప్పటికీ కుండ పైన మూత ఉంటే ఆ నీళ్లు ఏ విధంగా అయితే కనపడవో అదే మన హృదయంలో ఉన్న భగవంతుడు. ఈ మూత అహంకారం ఈ హృదయం మీద ఉంది కాబట్టి ఈ మూత ఆ మూత తీస్తే, ఈ అహంకారంలో మూత తీస్తే ఈ హృదయంలో దేవుడు నీకు దర్శనమిస్తాడు. అన్ని సంస్కారాలు క్షయమైతే, అన్ని వాసనలు క్షయమైతే అప్పుడు ఈ అహంకారం అనే మూత బయటికి పడుతుంది. ఈ అహంకారం మూత అయితే తెలివిందో వస్తువు అక్కడ ఉన్న వస్తువు ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఏ కారణం చేత మీకు దుఃఖం వస్తున్నప్పటికీ నేను రోధించేది నేను ఉన్న అహంకారం మాత్రమే. మనం ఏ జన్మలోకెళ్ళినా ఏ లోకంలోకెళ్ళినా అహంకారం పోగొట్టుకు వేసింది. తెల్ల బట్టలు కట్టుకున్నా ఎర్ర బట్టలు కట్టుకున్నా అహంకారం పోగొట్టుకుని వేసింది. ఇంటికాడున్నా అరణ్యానికి వెళ్ళినా తపస్సులు చేసినా అహంకారం పోగొట్టుకుని వేసింది. అంచేది ఎవరైతే అహంకారం పోగొట్టుకుని జీవిస్తున్నాడు వాడికి తపస్సు, వాడి తపస్సు చేస్తున్నట్టు లెక్క. అహంకారం పోయే వరకు నిజం ఎవరికి తెలియదు. బాగా జ్ఞాపకం మీరు, అహంకారం పోయే వరకు ఎవరికి నిజం అనేది తెలియదు, తెలియబడదు, తెలియబడదు, తెలియబడదు. అహంకారం ఎవరికి పోతుంది నిజం ఎవరికైతే తెలుసు వాడికి మనకి అహంకారం పోతుంది. అహంకారం పోయిన వాడికి మాత్రమే నిజం తెలుస్తుంది. అంచేత మీరు సుఖపడాలంటే, మీరు శాంతిగా ఉండాలంటే, మీరు ఆనందంగా ఉండాలంటే, మీరు ఎప్పుడు ప్రశాంతంగా దుఃఖం అనే స్పర్శ లేకుండా ఉండాలంటే మీకోసం మీరు ఆత్మను తెలుసుకోండి. దేవుడి కోసం మీరు దేవుని తెలుసుకోవద్దు, మీకోసం మీరు దేవుణ్ణి తెలుసుకోండి. మనం ఎవరి కోసం అయితే ఆలోచిస్తున్నాం, ఎవరి కోసం అయితే మన జీవితాన్ని ఖర్చు పెడుతున్నాము, వాళ్ళు మనకు ఎదురుతేవి, వాళ్ళు మనం ఏమైనా మాటలు అంటే ఎంతో దుఃఖం, ఆపుకోలేని దుఃఖం, నిలుపుకోలేని దుఃఖం. ఎంత హృదయం నుంచి సముద్రం కెరటాలు వచ్చినట్టు దుఃఖం వచ్చేస్తాం. దానికి కారణం ఏంటి? మమకారం. ఈ మమకారం లేనివాడు, ఈ అహంకారం లేనివాడు, మమకారం యొక్క స్పర్శ, అహంకారం యొక్క స్పర్శ, స్వార్థం యొక్క స్పర్శ సృష్టిలో ఎవరైనా ఒకడు ఉంటే వాడు ఏలెత్తి చూపించాలంటే వాడు గౌతమ బుద్ధుడు. అహంకారం యొక్క స్పర్శ కానీ మమకారం యొక్క స్పర్శ కానీ ఎక్కడ ఏది బుద్ధుడు యొక్క చరిత్రలో నీకు ఏది కనపడదు. ఆనంద్ తన చదువు తమ్ముడు ఆనంద్ తన ప్రాణం పోతుంది, తన చోట పడుకున్నాడు గౌతమ బుద్ధుడు. ఆనంద్ సెలవు తీసుకుంటే తమ్ముడు దగ్గర సెలవు తీసుకుంటున్నాడు, నిర్వాణం పరమ నిర్వాణం పొందుతున్నాడు, పరమశాంతిలోకి ప్రవేశిస్తున్నాడు. ఈ ప్రపంచ సృష్టి యావత్ సృష్టి లోకాలను కూడా పరమశాంతిలో కనిపిస్తున్నాయి. పరిపూర్ణమైనటువంటి శాంతిలో ఉండిపోతున్నాడు గౌతమ బుద్ధుడు. ప్రాణం విడిచిపెట్టే టైం వచ్చింది. ఆనందని పిలుస్తున్నాడు. లాస్ట్ మెసేజ్, చివరి సందేశం ఏమవుతున్నాడు గౌతమ బుద్ధుడు తన చంద్రుడు ఆనందుడికి. అప్పుడు ఆనందుడు అంటాడు, అన్నగారు నేను బోధిస్తుంటే మీలాంటి మహాత్ముడు, మీలాంటి ఋషి, ది గ్రేటెస్ట్ ఋషి, గటిష్ట శీలుడు, రాధాకృష్ణ ఇండియన్ ఫిలాసఫర్ గౌతమ బుద్ధుడి గురించి మాట్లాడుతూ గటిష్ట శీలం ఋషులు అనేక మంది వచ్చి గటిష్ట శీలని అతను ఉపయోగించాడు. గటిష్ట శీలన అతను శరీరం విడిచిపెట్టి వచ్చినప్పుడు ఆనంద్ అని పిలిచే పరినిర్వాణంలో, పరినిర్వాణంలో ఆ పరమశాంతిలో ప్రవేశిస్తున్నప్పుడు ఆ శరీరం రాలిపోతున్న సమయంలో ఆనంద్ అని పిలిచి ఈ సృష్టి అంతా శాంతి సముద్రంలో ఉన్నట్టు శాంతిలో తిరుగుతుంటే దుఃఖ స్పర్శమైనప్పుడు ఆ గౌతమ బుద్ధుడు ఆ ప్రాణ ప్రయాణ టైంలో ఆనందని అతని తమ్ముడు పిలిచినప్పుడు ఆనంద్ అంటాడు, ప్రపంచ చరిత్రలో ప్రపంచ చరిత్రలో మీలాంటి మహాత్ముడు ఈ భూమి మీద ఎవరు నడవలేదన్న. ప్రపంచ చరిత్రలో మీలాంటి వాడు, గౌతమ బుద్ధుడు లాంటి వాడు, మీలాంటి వాడు ప్రపంచ చరిత్రలో ఈ భూమి మీద ఎవరు నడవలేదు. అప్పుడు కూడా లాజిక్ చూడండి, ఆ గౌతమ బుద్ధుడి యొక్క హృదయం చూడండి. ఏమిటండి, మనం ఎప్పుడో చచ్చిపోతానికి ఇప్పుడు నుంచి ఆలోచిస్తే ఇప్పుడు తొలి చెట్లు తొమ్మిది చెట్లు అన్ని జాతిపెట్టు. లాస్ట్ మినిట్ లో గౌతమ బుద్ధుడు అన్నారు చూడండి, ఆయన దేవాలయం కూడా సమాధి కూడా వాడిని మీ శరీరాన్ని ఎక్కడ దహనం చేయమంటారంటే, అనని ఈ గ్రామంలో అందరి దేహాలను ఏ శ్మశానంలో అయితే దహనం చేస్తున్నారో ఈ దేహాన్ని తీసుకెళ్లి అక్కడ దహనం చేయమని వాడు గౌతమ బుద్ధుడు. వాళ్ళు సమాధి అడిగాడా, పెద్ద గుడి అడిగాడా, దండలు అడిగాడా, పెద్ద గుడిని కట్టించి పూజలు చేయించమన్నాడా, అర్చనలు చేయించమన్నాడా, పెద్ద మంత్ర పుష్పాలు చదవమన్నాడా? ఈ గ్రామంలో అందరి శవాలను ఏ శ్మశానంలో అయితే దహనం చేస్తున్నారు, అందరి దేహాలను ఏ శ్మశానంలో అయితే దహనం చేస్తున్నారు, ఈ దేహాన్ని తీసుకెళ్లి అక్కడ దహనం చేయమని వాడు గౌతమ బుద్ధుడు. అని అన్నాడు, మీలాంటి మహాత్ముడు ఈ భూమి మీద పుట్టలేదు, ఈ భూమి మీద నడవలేదు. మీలాంటి మహాత్ముడు సృష్టిలో చరిత్ర ప్రారంభమైన తర్వాత రాముడు కృష్ణుడు మన చారిత్రక పురుషులు కాదు, వాళ్ళు పౌరాణిక పురుషులు. చారిత్రకంగా లెక్క మీలాంటి మహాత్ముడు అవి ఈ భూమి మీద ఎట్ట మీద నడవలేదని తన తమ్ముడు గౌతమ బుద్ధుడితో చెప్పినప్పుడు అన్నాడు. అప్పుడు కూడా లాజిక్ చూడండి, ఆనాడు పూర్వం యొక్క ఋషుల యొక్క చరిత్రను, పూర్వ యొక్క మహాత్ముల యొక్క చరిత్రలు, అందరి చరిత్రను చదివావా, అందరి గురించి నీకు తెలుసా అని అడిగాడు. అందరి గురించి నాకు తెలియదు, అందరి గురించి చదవలేదన్నాడు. నీకు అందరి గురించి తెలియకుండా, అందరి గురించి చదవకుండా నాకంటే గొప్పవాడు ఎవడ లేదు నువ్వు ఎలా చెప్పగలుగుతున్నావు? మనం ఎవరైనా పోగితే మనకు సంతోషం వచ్చేస్తుంది. ఈ మాట నీకు ఎందుకు చెబుతున్నానంటే అండి, గౌతమ బుద్ధుడు మాట చెప్పాడు తమ్ముడితో, నిజంగా నేను చాలా గొప్పవాడు అనుకో, నువ్వు అనుకున్నట్టే నాలాంటి మహాత్ముడు ఎవరు జన్మించలేదు అనుకో మాట వరుసకి, కానీ నీకు లాభం ఏంటి? కానీ నీకు లాభం ఏంటి? ఇంకా మా అన్నగారు చాలా గొప్పవాడు అని చెప్పుకోవడానికే ఈ మాటల వల్ల ప్రయోజనం ఏమి లేదు, ఈ మాటల వల్ల నీకు శాంతి రాదు. అంటే నువ్వు సాధన చేసుకుని నీ ఇంద్రియాలను స్వాధీనం చేసుకుని నిర్వాణ స్థితిని సంపాదించుకో, అంటే శాంతి స్థితిని సంపాదించుకో, నీ మనస్సును అదుపులో పెట్టుకో, నీ అంతటి నువ్వు సాధన చేసుకుని నువ్వు గొప్ప స్థితి కూడా, ఏదైతే గొప్ప స్థితి అనుకుంటున్నావో, ఏదైతే శాంతి స్థితి అనుకుంటున్నావో, ఆ స్థితిని పొందటానికి నువ్వు ప్రయత్నం చేసుకో. నువ్వు ప్రయత్నం చేసుకోవడం మానేసి మా అన్నయ్య చాలా గొప్పవారని చెప్పడం నీకు కలిసి వచ్చింది ఏంటా అని వాడు గౌతమ ప్రసాద బుద్ధి. మనకు వచ్చే కష్ట సుఖాలు ఎట్లు నిర్మలమైన బుద్ధితోటి, నిర్మలమైన మనస్సుతోటి, నిర్మలమైన అంతఃకరణతో మనం అనుభవించేస్తే ఆ పాపం పోతుంది, ఆ దోషం పోతుంది, మళ్ళీ మనకు చక్కటి జన్మ కలుగుతుంది, మోక్షస్థితి కలుగుతుంది. అది ప్రశాంతంగా అనుభవించాలి, రియాక్షన్ లేకుండా అనుభవించాలి, రియాక్షన్ లేకుండా అనుభవించాలి. సోదర మహాశైలరా, అటువంటి ప్రసాదం ముందు ఎవరికైతే కలిగిందో అది ఈశ్వర శరీరం పొడకలే. అటువంటి జీవుని చూసినప్పుడు, అటువంటి వ్యక్తిని చూసినప్పుడు ఈశ్వర శరీరం పులకరించి అతను ముద్దంటే వెళ్ళి అతను మోక్ష సామ్రాజ్యానికి, శాంతి సామ్రాజ్యానికి, ఆత్మ సామ్రాజ్యానికి తన పట్టాభిషేకం చేస్తాడు, తన స్వరూపాన్ని ఇస్తాడు. భగవంతుడు తన స్వరూపాన్ని ఇస్తాడు. ఎవరు ఎవరికి ప్రసాద బుద్ధితో అనుభవించేవాడు, యా నిషా సర్వభూతాన తశ్యాం జాగ్రత్త సందేహం. అన్ని భూతాలకి అంటే జీవుడికి, వాడి జీవుడు జీవుడు అంటే మీరు ఎప్పుడైనా చూశారని మీరు అడవచ్చు. జీవుడు జీవుడు అంటే ఎక్కడో ఉన్నాడనుకోకండి, దేహానికే పరిమితం అవుతాను, నేనే జీవుడు. ఈ దేహానికి పరిమితమైనంత కాలం వాడికి దేహాలు భరించవచ్చు, వాడి దేహాలు మనిగొలిసింది. కాబట్టి ఇక్కడ భగవంతుడు ఏమంటాడంటే, సర్వభూతాన ఈ జీవులందరికీ ఏదైతే చేయటం, ఈ జీవులన్నిటికీ సృష్టిలో ఉంటుంది జీవులన్నిటికీ ఏదైతే కనపడదో అది ఇంద్రియాలను నిగ్రహించుకున్న వాడికి, ఈ మనస్సును నిగ్రహించుకున్న వాడికి అది కనపడుతుంది. ఏ పరమేశ్వరుడు అయితే జీవులు కనపడదో, పరమేశ్వరుడు ఉన్నాడు ఉండటం, కానీ ఏ జీవునికైతే చీకటిగా ఉన్నాడు అంటే కనపడకుండా ఉన్నాడు అది ఎవరు కనిపిస్తాడు వాడికి? ఇంద్రియాలు నిగ్రహించుకున్న వాడికి, మనస్సు నిగ్రహించుకున్న వాడికి పరమేశ్వరుడు కనిపిస్తాడు. జీవునికి ఏదైతే కనపడదో, ఏదైతే రాత్రో అది జ్ఞానికి కనిపిస్తుంది, అంటే అది పగలు. అజ్ఞానికి ఏది, ఏది రాత్రి? ఆత్మస్వరూపం అజ్ఞానికి రాత్రి, జ్ఞానికి అది పగలు. కాబట్టి ఏమన్నాడు, విషయం జాగ్రత్త భూతాన్ని, ఈ భూతములన్నింటికి ఏది పగల్లా ఉండు అంటే ఇంద్రియ నిగ్రహం లేని మనుషులకి, మనస్సు యొక్క నిగ్రహం లేని మనుషులకి ఏది పగలగా ఉందో అది మునికి అంటే జ్ఞానికి, అది జ్ఞానికి చీకట. రాగద్వేషాలు, కామక్రోధాలు, లోక వ్యవహారాలు ఇవన్నీ మనకి పగలవు, జ్ఞానికి చీకట. వాడు చెడ్డవాడు, వీడు చెడ్డవాడు అని భగవంతుడు ఎవరైనా చెబుతుంటే అటువంటి మాటలు నాకు చెప్పబోకండి అని వరకు జ్ఞాని కళ్ళకు పాపం కనుకోండి. మనం సాధించవలసిన మాటల్లో కాదు, మౌనంలో సాధించాలి. మన మనస్సు హృదయంలోకి వెళుతుంటే, మన హృదయంలోకి ప్రయాణం చేస్తుంటే, మన మనస్సు యొక్క ముఖం హృదయంలోకి తిరిగితే నిశ్శబ్ద స్థితి వచ్చేస్తుందండి. బలవంతాన్ని తెచ్చుకోలేము, బలవంతాన్ని ఎంతసేపు కూర్చుంటాం, బలవంతాన్ని ఎంతసేపు ఉంటాం, బలవంతాన్ని నేను ఎంతసేపు తింటానండి, యేసుక్రీస్తు అతని శిష్యుల రోజులు వెళుతున్నారు. మామూలుగా యాదవలాపంలో ఒక ఊరించుకుని ఊరు వెళుతున్నారు. ఒక్కొక్క చచ్చిపోయి వాసన వస్తే పడుతుంది అక్కడ. మీరు అంటున్నారు అక్కడ శిష్యులు, అబ్బా ఈ కుక్క ఎంత వాసన కొడతాండి, ఎన్ని ఏగల వాళ్ళు ఉన్నాయి ఈ శవం మీద, ఎంత అసహ్యంగా ఉంది ఈ కుక్క అని అంటున్నారు. అప్పుడు యేసు అంటాడు అక్కడ, దాని పళ్ళు ఎంత తెల్లగా ఉన్నాయి, అంటే జ్ఞానికి ఎంతసేపు వెళ్తావని చూసే వాళ్ళు మంచిగా కనిపిస్తుంది, ఎంత వాళ్ళు చూసేవి మంచి. గౌతమ బుద్ధుని చూసి ఒక దొంగ దొరయ్యాడు, దొంగతనం మానేశాడు, పశ్చాత్తాపడ్డాడు. కానీ అందరూ పట్టుకునేటువంటి దొంగ దొంగ అనేవారు, అందుకని అలా మానేశాం. కానీ నేను దొంగని పిలవటం మానటం సమాజం, వాళ్ళు ఎలా పిలుస్తూ నీకు, నువ్వు చేసిన పనులకు నువ్వు పశ్చాత్తాప పడుతున్నావు, నువ్వు పడే పశ్చాత్తాపంలోంచి నీ హృదయం నుంచి ఒక అగ్ని పుడుతుంది, ఆ పాపాలన్నీ కలిగేస్తున్నాడు. వాళ్ళ మాటలో ఏ ఉంది, నువ్వు స్వర్గరాజ్యాన్ని స్వాధీనం చేసుకుంటావు. వాడు సోదర మహాశంకర కృష్ణుడు కానీ రాముడు కానీ గౌతమ బుద్ధుడు కానీ రమణ మహర్షి కానీ వాళ్ళు ఈ లోకం మీద ఎందుకు వచ్చారని ఒకటే కారణం, మనం అందరికీ ఆత్మజ్ఞానం మనకు పంచిపెట్టాలి. మనం చేసే స్తోత్రాల కోసం, మనం చేసే పూజల కోసం వాళ్ళు భూమి మీదకి రాలేదే, వాళ్ళలాగా మనల్ని జ్ఞానం చేయాలని, మనం అందరం సుఖపడాలని, మనందరం శాంతితో సుఖంతో సంతోషంతో మన జీవితాలను గడపాలని మన కోసం వాళ్ళ జీవితాలను అంతా ఖర్చు పెట్టారు. ఇంకొక మన యొక్క స్తోత్రాల కోసం కాదు, కేవలం మన మీద ఉన్న ప్రేమ, ఈ సృష్టి మీద ఉన్న ప్రేమ అది ఆపుకోలేదు. మనకు ఉపకారం చేయాలని చేయటం కాదు, ఉపకారం చేయకుండా ఉండలే, అంచేత మనకి జ్ఞానం చేయాలని అనేక కోణాల నుంచి మనకి ఆ సబ్జెక్ట్ మనకు చూపించారు. అంచేత ఆత్మను తెలుసుకోవడానికి నిరంతరం కృషి చేస్తూ మన పనులు మన నిమిత్త మాత్రంగా చేసుకుంటున్నప్పటికీ మన రాగద్వేషాలు పెట్టుకోకుండా మన మనస్సును నిర్మలంగా ఉంచుకుంటూ బాహ్య పరిస్థితులను చూసి మనం కంగారు పడకుండా మన మనస్సును నిదానంగా పెట్టుకుని నిరంతరం ఆత్మను స్మరిస్తూ భగవంతుని స్మరిస్తూ మనం కాలక్షేపం చేయాలి. మీరు అనవసరం గౌరవంలో మీరు ఏం కళలు చూసుకోకండి, మీ కుటుంబ విషయాలు మీరు ఏదో జాగ్రత్తగా చూసుకుంటూ మీరు సాధన చేసుకోండి. మీకు అక్కర్లేని గొడవలకు మీరు వెళ్ళకండి, అక్కర్లేని గొడవలకు వెళ్తే కాలం ఖర్చు అయిపోతుంది. జరిగిపోయిన కాలం మళ్ళీ రాదు, జరిగిపోయిన రాత్రిని మళ్ళీ మనం పిలిస్తే రమ్మంటే రాదు. అంటే ఉన్న కాలం అనేది మీరు జాగ్రత్తగా ఉపయోగించుకుంటూ మీరు సాధన కోసమైన కాలం అంతా మీరు ఉపయోగించుకోండి. సాధన లేకుండా సిద్ధి కలగండి. సిద్ధి అంటే ఏమిటి అనుకోకండి, సిద్ధి అంటే జ్ఞానం. సిద్ధి అంటే ఏమిటి అనుకోకండి, సిద్ధి అంటే ఊరికే ఇలా శవంలాగా ఇలా కూర్చోడు అనుకోకండి, సిద్ధి అంటే జ్ఞానం. రమణ సద్గురు రమణ సద్గురు రమణ సద్గురు రాయనే వ్యవసాయంగా మన పెద్దలు ఏం చెబుతారంటే భగవద్గీత ఉపనిషత్తులు బ్రహ్మసూత్రాలు ప్రస్థానికరే ఉంటారు. అలాగే భగవాన్ రాసిన పుస్తకాల్లో కూడా ఒకటి ఉపదేశారం, రెండు ఉన్నది నలుగురి సద్విద్య, మూడు రమణ గీత, ఈ మూడు వాటిని కూడా ప్రస్థానత్రయం అనవచ్చు. కావండి దీన్ని దాన్ని మీరు జాగ్రత్తగా మననం చేసుకోండి, ఇంటికి వెళ్ళగానే మర్చిపోకండి. మీ శరీరం మీ ఇంట్లో ఎలా కాపురం ఉంటుందో భగవంతు యొక్క నామం మీ నోట్లో కాపురం ఉండాలి. ఆ నోట్లో ఉన్న నామం హృదయంలోకి దిగుతుంది. అంచేది మీరు నామం పైకి అనక్కర్లేదు, నామం మనసులో చేసుకున్నా సరిపోతుంది. మీ దేవుడి యొక్క నామాన్ని విడిచిపెట్టకండి. జీవితమే ఒక యోగం అండి. కొంతమంది అరగంట గంట అలా కేటాయింపు చేసుకుంటూ ఉంటారు భక్తి కోసం, అది జీవితమే ఒక యోగం. అటలు పటలు మరచి మొత్తెక్కించి స్వప్నించి నీవు రాజులని పోనీవు మరచి మొత్తెక్కించి స్వప్నాలతో లాలించి మధుర గానాలతో ఊగించి ప్రపంచానికి నిర్వర్తించావు. నీవు రాజులని పోనీవు మరచి మొత్తెక్కించి స్వప్నాలతో లాలించి మధుర గానాలతో ఊగించి ప్రపంచానికి రోజు నిర్వర్తించావు. అటల్లు నీవే, పటల్లు నీవే, మటల్లు నీవే, అన్నీ నీవే భగవాన్.